ప్రేమైన ఆత్మీయులు గారు, మనం సత్యాన్వేషకులుగా ఉండాలి. అంతేకాని ఆ భగవంతుడు ఎక్కువ, ఈ భగవంతుడు ఎక్కువ, ఆ దేవతా స్వరూపుడు ఎక్కువ, ఈ దేవతా స్వరూపుడు ఎక్కువ, ఇలా ఉంటే మనకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సత్యాన్వేషకుడికి కానీ సత్యానుభవం కలగదు. అంచేది మనం ఆ సూక్ష్మ బుద్ధిని పెంచుకోవాలి, వివేకం పెంచుకోవాలి. మనకు వివేకం పెరిగి కొలిది, ఆ బుద్ధి సూక్ష్మత పెరిగి కొలిది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు శారీరక ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏదో ఒక గంట రెండు గంటలో సాధన కేటాయించడం కాకుండా మొత్తం జీవితం, మొత్తం జీవితం అంతా కూడా మనం సాధన కింద మార్చుకోవాలి. మొత్తం జీవితం అంతా అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉంది, మన ప్రవర్తన తీరు ఎలా ఉంది, మన మనస్సు మాట చేత ఇవన్నీ ఒకటిగా ఉన్నా లేదా, ఇవన్నీ మొత్తం జీవితం అంతా కూడా సాధన కింద మార్చుకుంటే వాడికి మోక్షం కలుగుతుంది. భౌతిక విషయాల్లో కూడా మనం చేసే పని చాలా కూలిగా త్వరితగా చేసుకుంటూ ఉండాలి. ఫలితం కోసం లౌకిక విషయాల్లో కూడా ఫలితం వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు, ఫలితం కోసం ఎదురు చూడకూడదు. ఎదురు చూస్తే మన మనసు అపవిత్రం అవుతుంది. మనం ఆశించినంత మాత్రం చేసి ఎక్కువ రాదు, ఆశించకపోతే తక్కువ రాదు. లౌకిక విషయాల్లో కూడా మనం అది వేరు ఇది వేరు అనుకోకూడదు. మన లౌకిక జీవితం కూడా మన చైతన్య స్థాయి పెరగటానికి సహకరిస్తుంది. మనం ఈ భూమి మీదకి అసలు ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. అంటే జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనేక మంది వ్యక్తులు అనేక రకాలుగా ఉంటారు. ఈ విషయాలన్నీ చిన్న చిన్న విషయాలను పట్టుకునే మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. స్వామి చిన్నాయన అంటూ ఉండేవారు ఎక్కువగా, వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు చాలా స్మాల్ మైండ్స్, లిటిల్ మైండ్స్. వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోవటం మానేసి ఇండివిజువల్స్ గురించి, పెర్సన్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా వాళ్ళు చాలా వెరీ వెరీ స్మాల్ మైండ్స్, లిటిల్ మైండ్స్, పెట్టి మైండ్స్ అనేవాడు. నువ్వు ఏమి జడ్జిమెంట్స్ చెప్పకు, జడ్జిమెంట్ ఈశ్వరుడు చెప్తాడు. ఆ పని ఆ సంఘటన అలా ఎందుకు జరిగిందో అది జడ్జిమెంట్ తీర్పు ఈశ్వరుడు చెప్తాడు. నువ్వు నీకు నీ జడ్జిమెంట్ చెప్పే నీ పని ఏమి లేదు, నువ్వు సాధకుడు, నీ పరిమితులను మర్చిపోవద్దు. జీవితంలో అనేక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఆ ఈవెంట్స్ కూడా సీరియస్గా తీసుకోకూడదు. నువ్వు ఏదో దేహ ప్రారంభాన్ని బట్టి అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఈవెంట్స్ సంఘటనలన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నీకు గ్రేట్ ఐడియాస్ రావు, నోబుల్ థాట్స్ రావు, ఐడియల్స్ ఏమి రావు, గ్రేట్ మైండ్కి దూరం అయిపోతావు. అంటే అప్పుడు సైంటిస్ట్ ఉన్నారనుకోండి, వాడు ఏదో ఐడియాలు పెట్టుకుంటారు. అలాగే సాధకుడు ఉన్నాడనుకోండి, వాడు ఐడియాలను ఏదో పెట్టుకుంటాడు, ఆ ట్రూత్ రియలైజేషన్ ఇంకోటి అని అనుకుంటాడు. వాడు ఈ సంఘటన గురించి లేకపోతే వ్యక్తుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వాడు రీచ్ అవ్వలేడు, డెస్టినేషన్కి రీచ్ అవ్వలేడు. అంటే లిటిల్ మైండ్స్కి, మీడియం మైండ్స్కి ట్రూత్ రియలైజ్ చేయడానికి అవకాశం లేదు. గ్రేట్ మైండ్స్కి, నోబుల్ మైండ్స్కి, అడ్వాన్స్డ్ సోల్స్కి దాన్ని ట్రూత్ రియలైజ్ చేసే అవకాశం లేదని తరచుగా చెందానని అంటూ ఉండవారు. అంటే మనం స్లోగా వెళ్ళిన రైట్ డైరెక్షన్లో పెడుతూ ఉండాలి. మోక్షమే కాదు, ఈ లౌకిక విషయాల్లోనే మనం ప్రశాంతంగా చేసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడటం, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడతాంటే మనం లోపలటువంటి మన స్వరూపానికి, సత్యానికి, సుఖానికి, శాంతికి, ఆనందానికి, మన హృదయంలో ఏదైతే ఉందో దానికి దూరం అయిపోతూ ఉంటాం. మనం నెమ్మదిగా నడిచేయడం లేదు, లేదు సాధన స్లోగా ఉన్నప్పుడు అసలు డైరెక్షన్ రైట్ డైరెక్షన్లో ఉందా రాంగ్ డైరెక్షన్లో ఉంది అది చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం అందరం దేహానికి పరిమితమైతే ఉన్నాం. ఉత్తర భారతదేశంలో మతాలు, దక్షిణ భారతదేశంలో కులాలు, ఇలా మనుషుల్ని విడదీసేయటం, వీటి గురించి ఆలోచించుకోవటం, ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం సాధ్యమైనంత వరకు ఈ మతాలు కులాలని పెట్టుకుని మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే సత్యాన్వేషకుడు కదా, అవసరం లేదు నేను చెప్తాను. మనం దేహానికి పరిమితమే ఉన్నాం, ఏదో దేహానికి పరిమితమే ఉన్నాం. పలానా రూపం నాదనుకుంటున్నాం, పలానా పేరు నాదనుకుంటున్నాం, లేకపోతే పలానా క్యాస్ట్ నాదనుకుంటున్నాం. అంటే మన గ్రేట్ మైండ్, ఇంకా మైండ్ మన ఎవాల్వ్ కాలేదన్నారు. ట్రూత్ రియలైజేషన్ అర్థించండి, ఎవాల్వ్ కాలేదన్నారు. అలాగే ఏదైనా పని చేస్తే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయండి. ఎక్స్పెక్టేషన్ లేకపోయినా వచ్చేది వస్తుంది. మనం సాధన చేస్తున్నా మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుండకూడదు. అది సాధకుడు యొక్క లక్ష్యం కాదు. మోక్షం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, అది నిర్ణయించేది ఈశ్వరుడు, పరమేశ్వరుడు. మనకి ఈ ఉద్రేకాలు, ఆవేశాలు, ఈ రాగద్వేషాలు చాలా ఉంటాయి, అవి ఉన్నాయని మనకు తెలియదు. అవి ఉన్నాయని మనకు తెలియజేసే సంఘటనను పరమేశ్వరుని నీకు క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనలో ఏ బలహీనత ఉందో మనకి మెదడికి తెలియకుండా బలహీనత నుంచి మనం బయటకు రాలేదు. నీ బలహీనత నీకు తెలియటానికి కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాను నీకు, అది నీకు తెలియజెప్పాక అందులోంచి విడుదల పొందటానికి నీకు సౌహృదయం కలగజేస్తాడు, సద్బుద్ధి కలగజేస్తాడు. మీకు ఆ సాధన చేసే ఆ బుద్ధి కలగజేసి సాధన మీ చేత చేయించి అందులో విడుదల చేయిస్తాడు. అయితే మనం భౌతిక విషయాలే కాకుండా మోక్షం కోసం కూడా ఎదురు చూసినట్టు ఉండకూడదు. అయితే ముందు మనం మనస్సును పవిత్రం చేసుకోవాలి. ప్రతి విషయానికి ఎదురు చూస్తూ ఉంటాం అనుకోండి, మనస్సు అపవిత్రత మనస్సు కలుషితం అయిపోతుంది, మనస్సుకి ఏకాగ్రత పోతుంది. మనం ఈ లోకంలోకి వచ్చిన పవిత్రం అవటానికి, ప్యూరిఫై అవ్వటానికి. అందుకంటే ఏం లేదు, లక్ష్యం మీద గౌరవం లేదు, జ్ఞానం మీద గౌరవం లేదు, సౌందర్యం మీద గౌరవం లేదు, ఆ ఫైనల్ ట్రూత్ అల్టిమేట్ ట్రూత్ మీద గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, పెద్దల ఎందుకు గౌరవం లేదు, బుద్ధిమంతుల ఎందుకు గౌరవం లేదు. ఎవరైనా సత్యాన్ని రిలైజ్ చేస్తే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు మనకి, అది తెలియబడాలని కోరుకునేంత మాత్రమే అది తెలియబడదు కాదు. మన యోగ్యత చూడకుండా, మన అర్హత చూడకుండా పరమేశ్వరుడు మనకు ఎరుకులోకి రాడు. భగవంతుని చీట్ చేయలేం మనం, భగవంతుని మోసం చేయలేం, సమాజాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయలేం. చర్చిలో దేవుడు ఉన్నాడు అనుకుంటారు కొంతమంది, కొంతమంది ఏమో మసీదులో దేవుడు ఉన్నాడని కొంతమంది అనుకుంటారు, గుళ్ళో దేవుడు ఉన్నాడని కొంతమంది అనుకుంటారు, ఇలా రకరకాలుగా దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు లేని చోటంటూ లేదు అసలు. అదే లక్ష్మీనరసింహస్వామి అవతారం. అది దేవుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు, అంతటా ఉన్నాడని దేవుడు చెబుతున్నా, ఈ పిల్లర్లో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడని హిరణ్యకశిపుడు అడుగుతాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు, ఉన్నాడు అన్నాడు. ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు అదే నరసింహ. అంటే దేవుడు అంతటా ఉన్నాడని నిరూపించడానికి వచ్చిన అవతారమే లక్ష్మీ నరసింహ. దేవుడు అంతటా ఉన్నాడని బుద్ధి మనకి ఇంకా కలగలేదు, అది ఎలా రియలైజ్ చేయగలం అసలు? మనకు ఆ వివేకం లేదు. ఏం చేయండి, మనం దేహానికి పరిమితమై ఉన్నాం. ఈ దేహంతో నేను తాదాత్యం పొందుతున్నాను కాబట్టి, దేహంలో నేను ఉన్నానని అనుకుంటున్నాను కాబట్టి, దేహానికి పరిమితమై ఉన్నాను కాబట్టి, దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నామంటే గుడికి పరిమితమై ఉన్నాడు అనుకో. అంటే మనం ఎందుకు గుడికి పరిమితం చేస్తున్నాం, చర్చికి ఎందుకు పరిమితం చేస్తున్నాం, గురుద్వారాకి ఎందుకు పరిమితం చేస్తున్నాం అంటే మనం పరిమితమై ఉన్నాం. మనం హద్దులు ఏర్పరచుకున్నాం. మనం హద్దులు ఏర్పరచుకున్నాం కాబట్టి భగవంతుడు కూడా ఏదో గుడో మసీదో హద్దులు ఏర్పరుస్తుంది. కానీ ఇదెంత నిజమో అదెంత నిజమో అనే పాక్షిక సత్యాలు కానీ పారమార్థిక సత్యం కాదు. అంటే నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఒకడు బంగారం పళ్ళెం చేతిలో పెట్టుకుని భిక్ష చేసుకుంటున్నాడు ఊరంతా, కానీ అది బంగారం పళ్ళెం అని ఆడికి తెలియదు. బంగారం పళ్ళెం అనేది తెలిస్తే ఆడు భిక్షకు వెళ్ళవాడు, భిక్షకు వెళ్ళవలసిన పని లేదు. తర్వాత ఎప్పుడే చెప్పారు, నువ్వెందుకు రా, మా ఇంటికి భిక్షకు రావటం, నీ చేతిలో ఉన్న పళ్ళెనే బంగారం పళ్ళెం అని. అలాగే సుఖం మన హృదయంలో ఉంది, శాంతి మన హృదయంలో ఉందని తెలియక బజార్లో వెతుక్కుంటున్నాం, మార్కెట్లో వెతుక్కుంటున్నాం. తర్వాత బాహ్యమైనటువంటి మనుషుల ద్వారా కానీ, బాహ్యమైన సంఘటనల ద్వారా కానీ, నీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకోండి, మీకు ప్లెజర్ వచ్చిందనుకోండి, పెయిన్ కింద మారిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు చెప్పి శాశ్వత సత్యాలు ఇక్కడ భగవాన్ చెప్పిందని, నువ్వు దేవుడు ఎక్కడో ఉన్నావు, పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నీ యజమాని ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఈ మూలతలంపు మూలంలోనే, ఆ మూలతలంపును నువ్వు ఏం చేయాలంటే ఉపసంహరించాలి, దాన్ని ఉపసంహరించాలి, దాన్ని విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి, దానికి నువ్వు పుట్టి చప్పలే కట్ చేసుకుంటూ రావాలి. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, నీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, అది ఒక రకమైన వికారం. అది మిమ్మల్ని ఏమైనా విమర్శిస్తారనుకోండి, ఒక రకమైన దుఃఖం వస్తుంది అనుకోండి, అది ఒక రకమైన వికారం. అవన్నీ వికారాలు. ఆ వికారాలు మీకు పెరుగుతా ఉంటే ఈ మూలతలం పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ రోజుకి ఆ రోజు దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, శవబుద్ధి పెరుగుతుంటే శవబుద్ధికి దూరం అవుతూ ఉంటాం. అంటే పరమేశ్వరుడు ఎందు మనకు గౌరవం లేకుండా, పరమేశ్వరుడు ఎందు భక్తి లేకుండా, పరమేశ్వరుని ధ్యానించకుండా మనకు సత్వగుణం రాదు. ఆ సత్వగుణం లేకుండా సత్యము తెలియబడదు. అంటే భక్తి లేకుండా సత్వగుణం రాదు, వివేకం లేకుండా సత్వగుణం రాదు. మీరు నిరంతరం ఏదైనా అశాంతికి గురవుతున్నారనుకోండి, వివేకం తక్కువగా ఉందని అర్థం. ఆ డిస్క్రిమినేషన్ పెంచుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు తండ్రి పిల్లవాడు ఉన్నాడు, ఏదో ఎదురుకుండా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తండ్రి పిల్లవాడు ఎదురుకుండా వాడు ఒకసారి దుఃఖపడతాడు, ఒకసారి సంతోషపడతాడు, మంచి సంఘటన దుఃఖపడతాడు, అది అయిపోయింది అనుకోండి మర్చిపోతాడు, ఏముండదు, వాడు బ్రెయిన్ మీద ఏం ప్రభావం ఉండదు, జ్ఞానిస్థితి కూడా అంతే. అంటే మీరు ఈవెంట్స్ దగ్గర ఆగద్దు, లేకపోతే వ్యక్తుల దగ్గర ఆవద్దు, వాడు మంచివాడు వీడి చెడ్డవాడిని జడ్జిమెంట్స్ దగ్గర ఆగద్దు. మీరు ఏదో ఒక ఐడియాలు పెట్టుకోండి, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. తూచికి మించిన ఐడియాలు లేదు. అలా ఆత్మజ్ఞానం విలువ తెలియటం లేదు మనకి. ఆత్మజ్ఞానం విలువ తెలియటం లేదు కాబట్టి దాన్ని సంపాదించాలన్న ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈ కొంతమంది శాఖాభావం, వైష్ణువు శివుడి కంటే విష్ణువు ఎక్కువ, విష్ణువుల కంటే శివుడు ఎక్కువ, ఆ గందరగోళంలోకి మీరు వెళ్ళకండి. దానివల్ల మన సత్యానికి దూరం అవుతుంది. నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, నీకు ఆనందం లేనప్పుడు, ఏ దేవుడు ఎక్కువైతే నీకే ఉంది, ఏ దేవుడు తక్కువైతే నీకే ఉంది. అసలు నీ జేబులో డబ్బు లేనప్పుడు నరకాపురం స్టేట్ బ్యాంక్లో ఎంత డబ్బు ఉంటే నీకెందుకు అసలు? మరి విష్ణువు చాలా గొప్పవాడు శివుడి కంటే, లేకపోతే విష్ణువు కంటే శివుడు చాలా నీకు కలిసి వచ్చింది. దానివల్ల మీరు అశాంతిగా ఉన్నప్పుడు దానివల్ల మీకు కలిసి వచ్చింది. ఈ మాటలు అనవసరం. మీకు సత్యాన్వేషకులుగా ఉండండి. మీరు ఆలంబనం కోసం ఎవరినొకరు మీరు సపోర్ట్గా తీసుకోవచ్చు. దేవతా పురుషుని కానీ, ఒక గురువుని కానీ, ఒక మహర్షిని కానీ, ఒక మహాత్ముని కానీ, ఒక సాధు పురుషుని కానీ సపోర్ట్ కోసం ఎవరినొకరిని తీసుకొచ్చు, దానికి ఇబ్బంది లేదు. అంటే మీకు సత్యం ఏదో తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఆ సత్యం మీకు తెలిసే వరకు గురువు వెంటాడుతూ ఉంటాడు మిమ్మల్ని. ఈ జీవితంలో అనేక రౌండ్స్ రావచ్చు, అనేక మార్పులు రావచ్చు, అనేక టర్నింగ్ పాయింట్స్ రావచ్చు, కానీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు. వేటగాడి ఆ జంతువుని ఎలా వేటాడుతూ ఉంటాడో అలా గురువు కూడా మిమ్మల్ని వెంటాడుతున్న ఏ జన్మ కా జన్మ మీ కూడానే వస్తాడు. ఆ సత్యానుభవం కలిగే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు, వాడు గురువు. ఇంతవరకు ఏ దేశంలోనూ చట్టం మనిషిని ఎవరినైనా బుద్ధిమంతుని చేయలేదు. వాడి సాధన వల్ల బుద్ధిమంతులు అవ్వాల్సిందే, సత్పురుషులు సహవాసం వల్ల బుద్ధిమంతులు అవ్వాల్సిందే, మంచి గ్రంథాలు అధ్యయనం చేయటం వల్ల బుద్ధిమంతులు అవ్వాల్సిందే, హోలీ కంపెనీ వల్ల బుద్ధిమంతులు అవ్వాల్సిందే. కానీ చట్టాల వల్ల ఇంతవరకు క్రియేషన్లో ఒక్కడు కూడా బుద్ధిమంతులు అవ్వలేదు. అది పార్లమెంట్లో తయారు చేయొచ్చు, అసెంబ్లీలో తయారు చేయొచ్చు. అది మనకు సామెతే ఉంది. లా మేకర్సే లా బ్రేకర్స్ అని ముందు లాని ఎవడ బ్రేక్ చేస్తానంటే లాని మేక్ చేసిన వాడని. అంటే ప్రపంచంలో చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఎవడో బుద్ధిమంతులు అవ్వలేదు. ఇంతవరకు క్రియేషన్ వచ్చాక, ఈ నాగరికత వచ్చాక, ఈ చట్టాలు తయారు చేసే నాగరికత వచ్చాక, అసలు మనకు యువమండలం లేదు. అలా మనుషుల మీదే నమ్మకం కల్పిస్తున్న మనుషుల మీదే మనకు నమ్మకం లేదు. ఇంకా భగవంతుడి మీద నమ్మకం ఏంటి? తోటి మానవుడి మీద మనకు నమ్మకం లేదు, వాడి మీద విశ్వాసం లేదు. ఇంకా భగవంతుడి మీద నమ్మకం ఏంటి? యువమండలే లేని వాడికి డివైన్లో ఏంటి అసలు? ఏది సాధన చేసి పొందాలి, సాధనలు చేసి అరణ్యవాసాలకు వెళ్ళి సన్యసించి యజ్ఞాలు యాగాలు చేసి మానవుడు దేన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాడో, మానవ జాతి దేన్ని పొందటానికి తరతరాల నుంచి సైన్స్ అవనండి, మెటాఫిజిక్స్ అవనండి, దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ అనుభవం ఆయన 16వ సంవత్సరంలో పరమేశ్వరుడు అనుగ్రహం అండి, ఈశ్వరుడు అనుగ్రహం అండి, లేకపోతే మరొకటేనండి. ప్రతి జీవితంలో ప్రతి సంఘటనకి మనం కారణాలు చెప్పలేము. ఆయనకి 16వ సంవత్సరంలో మానవ జాతి దేన్ని తెలుసుకోవడానికి అది ప్రయాణం చేస్తాడు, దాన్ని 16వ సంవత్సరంలో ఎట్టేం చేశాడు. కొంతమంది ఏమంటారంటే ట్రూత్ని రియలైజ్ చేస్తే ఇంకా ఆ శరీరం ఉండదు, ఆ శరీరం అయితే పోతున్నాను. అదే లాజిక్ నిజమైన లాజిక్ అది నిజం కాదు. ట్రూత్ని రియలైజ్ చేసిన వల్ల నిజంగా బయటకు పోతానంటే ట్రూత్ గురించి మనకు చెప్పేవాడు ఎవడున్నాడు అసలు? కొంతమంది ఈ మాటలు ఇటువంటి బుడబొక్కల మాటలు కూడా చెప్పేవాడు ఉన్నారు మనకు. ఎలాగంటే ఏమంటే అసలు ట్రూత్ రియలైజ్ చేసిన మరుక్షణంలో ఇంకా దేహం ఉండదు పోతున్నాను. ట్రూత్ని రియలైజ్ చేసిన మరుక్షణంలో అందరి ఉపాధులు పోతానంటే ఇంకా రామకృష్ణుడు ఎక్కడ మిగులుతాడు, మనకు వశిష్ఠుడు ఎక్కడ మిగులుతాడు, రమణుడు ఎక్కడ మిగులుతాడు, వామదేవుడు ఎక్కడ మిగులుతాడు, ఇంక టీచింగ్ మనకి చెప్పేవాడేవాడు, ఇంక బుడబక్కలు మాట్లాడేసి తిరగాలి మనం. ట్రూత్ని రియలైజ్ చేసిన మరుక్షణంలో ఇంకా దేహం ఉండదు అలా చెప్పేవాడు ఉన్నారు కొంతమంది. అంటే ట్రూత్కి దేహానికి ఏమైనా విరోధం ఉందా? లేదా పనికి ట్రూత్కి ఏమైనా విరోధం ఉందా? లేదా ట్రూత్కి ఎగ్జిస్టెన్స్కి ఏమైనా విరోధం ఉందా? ట్రూత్కి దేనితోటి విరోధం లేదు అంటే కాను. ఏమంటే నాకు భగవంతుని తెలుసుకోవాలండి. రమణ భగవాన్ అక్కడ అడిగారు, ఆయన నేను ఎప్పుడైనా వచ్చి అడిగాడని నన్ను తెలుసుకోమని. ఆయన నన్ను ఎప్పుడు అడగలేదండి. ఆయన అడగని దానికి ఆయన తెలుసుకోవాల్సిన పని మీకేముంది? భగవంతుడు ఉన్నాడా లేదంటే కొంతమంది గంటల తరబడి ఆర్జునని చెప్తారు, ఫరడని చెప్తారు, యాంటీగా చెప్తారు. భగవంతుడు నమ్మిన వాడు ఉన్నాడని చెప్తారు, భగవంతుడు లేడని చెప్పేవాడు యాంటీగా చెప్తారు. రమణ మహర్షి గారు ఫరగా చెప్పరు, యాంటీగా చెప్పరు, అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడా లేదని ప్రశ్న, ఆయన ఉన్నాడంటే లేకపోతే సమస్య లేదు. ఒకవేళ నిజంగా ఉంటే నేను స్థితి ఆయనకి లేదు. భగవంతుడు ఉన్నాడా లేదంటే అని ప్రశ్నకి సమాధానం ఏంటంటే భగవంతుడు లేకపోతే మనం చర్చను చక్కర్లేదు. ఒకవేళ ఉన్నాడనుకోండి, ఉంటే నీ అవసరం వాడికి లేదు, ఇంకా గొడవ వదిలేదు. ఏ వాక్యానికి ఆ వాక్యం ఒక స్టేట్మెంట్, ఏ వాక్యానికి ఆ వాక్యం ఒక స్పీచ్. అంటే ఇప్పుడు భగవంతుడు లేడని చెప్పినా ఉన్నాడని చెప్పినా ఈ నేను ఉండాలి. దేహంతో తాదాత్యం పొందిన తలంపుతో చెప్తాడు, ఈయననే చెప్తుంది దేవుడు ఉన్నాడని. దేవుడు లేడని కూడా ఈయననే చెప్తుంది. అంటే దేవుడు లేడని ఏనైతే దేవుడు ఉన్నాడని చెప్పినా దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి దేవుడు గురించి తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి దేవుడు గురించి తెలియదు. దేవుడు ఉన్నాడని చెప్పినా లేడని చెప్పి తలంపు ఈ మూల తలంపే చెప్తుంది. అంటే ఈ మూల తలంపు మూలంలోకి వెళ్ళే వరకు వాడికి దేవుడు ఉన్నాడన్నా లేదని చెప్పినా, ఉన్నాడని చెప్పినా లేదని చెప్పినా అసలు వాడికి తెలియదు. మూల తలంపు మూలంకి వెళ్తే వాడికి తెలుస్తుంది. అంతవరకు ఉన్నాడని చెప్పేవాడికి దేవుడి గురించి తెలియదు, లేడని చెప్పేవాడు కూడా దేవుడి గురించి తెలియదు. అది మూల తలంపు మూలంలోకి వెళితేనే కానీ అతనికి సత్య సాక్షాత్కారం కాదు. మీరు ఇక్కడే కూర్చోండి, మీరేం తొందరపడొద్దు, మీరేం ముక్కులో గాలి కూడా చూసుకోక్కర్లేదు, మీరేం ధ్యానం చేయొద్దు. ప్రస్తుతం టెన్షన్ ఫ్రీగా ఉండండి, అది ఇలా బిగిసిపోకండి. శవాలు బిగిసిపోయినట్టు ఇలా బిగిసిపోకండి. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, ఓ చెమట్లు పట్టేస్తూ ఉంటారు, ఎలా చూసుకుంటూ ఉంటారు, ఎలా చూసుకుంటారు, ఏంటో మనకు తెలియదు. అంటే డే టు డే లైఫ్ బిహేవియర్ గాలి కొదిలేసి ధ్యానం వల్ల దేవుని పట్టేద్దాం. ఆ ఇంపర్సనల్ బిహేవియర్ పట్టించుకోకుండా, ఇంపర్సనల్ బిహేవియర్ చాలా ముఖ్యమైన ఆ విషయం వదిలేసి ఆ ధ్యానం పేరు మీద, మీరు జపం పేరు మీద ఏదైతే తగ్గించుకోవాలో అది పెంచుకుంటా అంటే, మీరు ధ్యానం చేస్తే మీకు శాంతి కలగాలి, సుఖం కలగాలి. ఊరికి ఇలా 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 బీసిపోతూ ఉంటారండి. మీరు ధ్యానం చేయడం వల్ల హ్యాపీనెస్ రావాలి సొంత, అది నిజమైన ధ్యానం అయితే దానివల్ల మీకు హ్యాపీనెస్ రావాలి. ఇక్కడ చెప్తున్నారు మీకు ఈశ్వర పదం, మీకు ధ్యానం ఎందుకు, మనస్సు నియమించుకోవటానికి, మనస్సు నిగ్రహించుకోవటానికి. ఎక్కడైతే ఎవడైతే మనస్సు నియమించుకుంటున్నాడో, ఎవడైతే మనస్సు నిగ్రహించుకుంటున్నాడో, ఎవరికైతే మనస్సులో ప్రకోపం లేదో, ఎవడైతే మనస్సును అదుపు చేసుకుంటున్నాడో, అదుపు చేసుకున్న వాడికి అమృతాన్న పొందుతాడు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ భగవాన్ చెప్పిందంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు అక్కడ పుందేటి కుమ్మని రమణ మహర్షి గారు చెప్పలేదు. నువ్వెంత నిజమో ఆయన కూడా అంతే నిజం, నువ్వెంత నిజమో లోకం అంతే నిజం, నువ్వెంత నిజమో ఈశ్వరుడు కూడా అంతే నిజం. నువ్వు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, అదే రమణ మహర్షి. దేవుడు ఉన్నాడా లేడా మీరు నాకు ఆర్గ్యుమెంట్ చెప్పకండి. ఉపనిషత్తుల్లో మాటలు ఎంగిలి మొక్కల మాట చెప్పకండి. ఉన్నాడంటే ఉన్నాడని చెప్పండి, లేడంటే లేడని చెప్పండి. కఠోపనిషత్తులు ఇలా చెప్పాడు, చాంద్రోగ్య ఉపనిషత్తులు ఇలా చెప్పాడు, బోధారణ్యపులు ఇలా చెప్పాడు, ముండకోపనిషత్తులు ఇలా చెప్పాడు, ఎంగిలి మొక్కల మాట చెప్పకండి. ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, లాయర్ గారు అడిగాడు, మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, మీరు కూడా డైరెక్ట్గా చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా, రామాయణంలో ఇలా ఉంది, భారతంలో ఉంది, ఎంగిలి మొక్కలు వేసుకుని రాకండి ఇక్కడ అని ప్లేట గారు ముందే కాళ్ళకి సంకెళ్ళు వేసేశారు. అది భగవాన్ ఏమన్నారంటే, ప్లేట గారు నువ్వు ఉన్నావా లేదా అడిగారు. నేను ఉన్నాను అన్న, నువ్వుంటే దేవుడు లేకుండా ఎక్కడికి వెళ్తాడు, నువ్వుంటే ఆయన ఉన్న మాట నిజాడు, నువ్వుంటే లోకం ఉంది, నువ్వుంటే దేవుడు ఉన్నాడు. ఆ బాడీ బాగుండ్ అయినప్పుడు అన్నీ ఉన్నాయి. లోకం ఉందని చెప్పేవాడు నువ్వే, లోకానికి బుద్ధి ఉందని చెప్పేవాడు నువ్వే, బుద్ధి లేదని చెప్పేవాడు నువ్వే, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు నువ్వే, దేవుడు లేడని చెప్పేవాడు నువ్వే, లోకం తెలివైందని చెప్పేవాడు నువ్వే, లోకం తెలివి తక్కువదండి, లోకం ఏం చేతకాదని చెప్పేవాడు నువ్వే. ఇవన్నీ చెప్తే ఆ నేను ఎవరైనా ఇక్కడ ప్రశ్నకి, లోకం నిజం కాదు, లేదా లోకం నిజం, దేవుడు నిజం కాదు, దేవుడు నిజం, లోకానికి బుద్ధి లేదు, లేదా బుద్ధి ఉంది, ఇవన్నీ చెప్తే నేను ఎవరండి, అది తెలియపడకుండా నీకు అమృతానుభవం కలగదు. లోకానికి బుద్ధి లేదట్టండి, లేదా బుద్ధి ఉంది, లేదా లోకం సత్యం, లేదా లోకం సత్యం, అది వదిలే నిజెవడం. ఈ చెప్పి ఈ మాటలన్నీ చెప్పేవాడు ఎవడండి, ఈ మాటలన్నీ చెప్పి సత్యమా అసత్యమా, నిజమైన నేనా దొంగనైనా, అంటే వ్యక్తి భావన. నీకు వ్యక్తి భావన అంటే నీకు దేహానికి పరిమితమైన బుద్ధి, శరీరానికి శవబుద్ధి. ఆ శవబుద్ధి తగ్గుతా అంటే నీకు, ఆ శవబుద్ధి నీకు తలచబడతా అంటే లోపల వస్తువు నిర్మలంగా ఉంది, అక్కడ మన కోసం ఎదురు చూస్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్తా ఉంటారు, భగవంతుని పొందటానికి ఒక అడుగు మన ముందుకు ఇస్తే ఆయన తొమ్మిది అడుగులు ఎదురుకు వస్తాడు. ఒకసారి కంట తడపెట్టుకుంటాం మనం రామకృష్ణుని మాటలు. ఒకసారి మనకు లాజిక్ కనపడుతుంది, ఎంత భక్తి కనిపిస్తుంది. భగవంతుడు భగవద్ అనుభవం పొందటానికి ఒక అడుగు మనం ఎదరకేస్తే ఆయనే తొమ్మిది అడుగులు తీసి ఎదరకు వచ్చేస్తాడు. ఇవన్నీ నూటికి నూరు పారు వాస్తవాలు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారంటే గోడ సెంటర్లో కూర్చున్నాడు. ఇటు లోకం వైపు చూస్తున్నాడు, ఇటు పరతత్వం వైపు చూస్తున్నాడు, ఆడు చూస్తున్నాడు, వీడు చెప్తున్నాడు, ఆడు చూస్తున్నాడు, వీడు చెప్తున్నాడు. ఇల్లటి కలిసిపోతే మనకు చెప్పుకోవడం ఉండదు. మనం ఈ వైపు ఉంటే ఆ వైపు కనపడదు. ఆయన ఏం చేశాడు, సెంటర్లో కూర్చున్నాడు, గోడ మీద కూర్చున్నాడు, అది చూస్తున్నాడు, వీడు చెప్తున్నాడు, అది చూస్తున్నాడు, లైఫ్ అంతా అదే టీచింగ్. ఆ ఇనివాడు తీసుకొచ్చి వెళ్ళిపోవాలి కానీ ఆయన చెప్పడం మాండ, ఆ నొలక మాంసం మీద కూర్చుని చెప్పడమే చెప్పడం. ఇప్పుడు కూడా మీరు దక్షిణేశ్వరం వెళ్తే నొలక మాంసం చూడవచ్చు. అంటే ఆయనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రామకృష్ణుడు పెద్ద మహాపండితుడు ఏం కాదని, కానీ ఆయనలో మనకు అంత ఆయన మాటకి అంత పవిత్రత ఎందుకు వచ్చిందంటే అసలు కపటం లేదని. ఆయనకి విషయ బుద్ధి లేదు, రామకృష్ణుడికి అసలు విషయ బుద్ధి లేదు. విషయ బుద్ధి ఉన్న వాడికి కపటం ఉంటుంది, కానీ విషయ బుద్ధి లేని వాడికి అసలు కపటం ఉండదు. కపటం అనేది లేకపోవటం వల్ల మాటకి అంత విలువ వచ్చింది, అంత గౌరవం వచ్చింది. ఆ మాటలు మనం నెత్తిమీద చేసి తిరుగుతున్నాం. ఒకసారి రమణ మహర్షి గారు ఇదే అడిగారు, ఇంకా మాకు పని పాటు లేదని ఇంక 24 గంటలు సాధన చేస్తూ కూర్చోవలసిందే, ఎన్నాళ్ళు చేస్తామని విసిగిపోతున్నాం, సాధన సాధన అంటున్నారు విసిగిపోతున్నాం, ఏదో గురి చుట్టూ తిరగమంటున్నారు, వ్యాప్తి ఎక్కడ కూర్చోమంటున్నారు, ఏదో అది అంటున్నారు, ఇది అంటున్నారు, ముక్కులో గాలి తీసుకోమంటున్నారు, ముఖం అటు చెప్పొద్దు అంటున్నారు, ఇటు చెప్పొద్దు అంటున్నారు, ఎటు చెప్పకుండా ఎలా అండి, భోజనాలు మానేయమంటున్నారు. అంటే ఈ ఉపవాసాలు కూడా ఎందుకు పెట్టారంటే మనకు మనో నిగ్రహం నేర్పడం. ఇప్పుడు రంజాన్ ముస్లిమ్స్ ఉన్నాయని రంజాన్ నెల ఉంచండి, ఆ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉదయం మొదలు సాయంత్రం దాకా వాళ్ళు తినరు ముస్లిమ్స్, అంటే ఆ దీక్షగా ఉన్నవాడు అంటే అందులో వాళ్ళకి సహనం ఒకటి వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఉపవాసం కూడా మైండ్ని కంట్రోల్ చేయడానికి, సెన్సెస్ని కంట్రోల్ చేయడానికి ఉపవాసాలు కూడా. అది ఇదే ప్రశ్న భగవాన్ అడిగారు, ఇలా సాధన చేస్తూ ఉండవలసిందేనా మాకు అంటే. ఆయన చెప్పిన రిప్లై ఏంటంటే, అసలు సాధన మీరు ఎప్పుడూ చూస్తూ చేయి చేస్తూ ఉండక్కర్లేదు, ఉడితే హృదయాకారంగా హృదయం వైపుకి కొంచెం మళ్ళితే, అంటే హృదయాభిముఖంగా కొంచెం కనుక మళ్ళితే, అది కొంచెం జరిగితే లోపల ఒక మహాశక్తి ఉంది, గొప్ప ఎనర్జీ ఉంది లోపల, అది స్వయంగా దానంతటే ప్రకాశిస్తుంది, అది ఉండటం అనేది తెలియబడుతుంది. మీ మనసు కొంచెం లోచూపు కలిగితే, కొంచెం లోదృష్టి కలిగితే, ఉరవాభిముఖంగా అది కొంచెం ప్రయాణం చేస్తే తర్వాత నువ్వు చేయవలసిన పనులు అది ఉరవనే దాన్ని గుంజుకుంటుందని చెప్పాడు ఆయన. రామకృష్ణ పరమహంస గారు చెప్పే పద్ధతి ఆయన చెప్పారు. ఈయన ఎలా అని చెప్పాడంటే, నువ్వు రవ్వంత లోపలికి జరిగితే, ముళ్ళంత లోపలికి జరిగితే, నీ హృదయంలో ఒక మహా ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనసు ఈ జీవుని లోపల గుంజుకుంటుంది, ఈ మనస్సును లోపల గుంజుకుంటుంది, గుంజుకుని ఈ మనస్సును అక్కడ లోపలికి గుంజుకుని దాని లోపల లైనట్టు చేసి దాన్ని ఆ మనస్సును తొలగించి, అంటే మనస్సును తొలగించి తన స్వరూపం, మనస్సు ఎప్పుడైతే నశించిందో అప్పుడు నువ్వు నశించవు, నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. కొంతమంది ద్వైతులు ఏమంటారంటే, మరి ఎంజాయ్ చేసి ఓడి లేకపోతే ఎంజాయ్మెంట్ ఎలా అంటున్నారు, నీకు ఎప్పుడైతే సత్యానుభవం కలిగిందో దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, నీకు ఎంజాయ్మెంట్కి దూరం అయిపోతున్నారని భయపడకండి. ఇంకా మనకు రెండో పని లేదు, ఇంకా రెండో పని లోకంలో ఏదైనా పని చేస్తే ఎంజాయ్మెంట్ ఎప్పుడు వచ్చేస్తుంది, ఎంజాయ్మెంట్ ఎప్పుడు వచ్చేస్తుంది, ఎంజాయ్మెంట్ ఎప్పుడు వచ్చేస్తుంది. ఇంకా స్పిరిచువల్ సైడ్ ఆ రాజకీయ చుట్టూరు తిరిగితే, లేదా ఎమ్మరమన్నారు గుళ్ళకిలో అరగంట కూర్చుంటే, లేదా శివాలయంలోకి అరగంట కూర్చుంటే, లేదా సాయిబాబా గుళ్ళో నుంచి అరగంట కూర్చుంటే, మోక్షం ఎప్పుడు వచ్చేస్తుంది, మోక్షం ఇంకెంతకంటే రెండే చేతకాలం. అక్కడ తలకాయ లేవు, ఆలోచన లేదు, వివేకం లేదు, డిటాచ్మెంట్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు. సాయిబాబా గుళ్ళో కూర్చోవడం, ఎంతసేపు అరగంట, మోక్షం ఎప్పుడు వచ్చేస్తున్నాయి, రేపు ఉదయానికి వచ్చేస్తున్నాం. ఇది స్పిరిచువల్ సైడ్ చూస్తే ఇలా సిద్ధమవుతుంది. మెటీరియల్ సైడ్ చూస్తే పొద్దున పని చేస్తే మధ్యాహ్నానికి ఫలితం వచ్చేయాలి, ఇంకా మనంటి పనికి వస్తూ ఉండాలి. వెయిటింగ్ లేదు, వెయిటింగ్ అలవాటు లేదు మనకు. అసలు పొద్దున్న ధ్యానం, పొద్దున్న ఏదైనా పని చేసామనుకోండి మధ్యాహ్నానికి ఫలితం వచ్చేయాలి. భౌతికంగా చూస్తే ఎలా సిద్ధమవుతున్నాం, పోనీ ఆధ్యాత్మికంగా బాగున్నామంటే గుళ్ళో 10 నిమిషాలు కూర్చుంటే మనకు మోక్షం వచ్చేది, మనలో ఎంత మన మైండ్లో ఎంత డస్ట్ ఉన్నా మోక్షం వచ్చేది, ఇలా తయారవు. ఇది మన పరిస్థితి, అంటే నీ గురించి నా గురించి కాదు, జనరల్గా ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి, ఇప్పుడు వరల్డ్లో ఉన్న పరిస్థితి. వాక్యం చదివేటప్పటికి మోక్షం వచ్చేది, పని చేసేటప్పటికి ఫలితం వచ్చేవారు. అది సన్యాసి అనే శబ్దానికి నిర్వర్తనం కృష్ణుడు చెప్పిన కర్మఫలత్యాగి సన్యాసి, కేవలం కాషాయ బట్టలు ధరించిన వాళ్ళే సన్యాసి అని చెప్పలేదేనా, కర్మఫలత్యాగి సన్యాసి. అలా కర్మఫలాన్ని మీరు ఇంకోటి మర్చిపోకండి, ఏ రకమైన స్వార్థం లేని వాడికి ఆదాయం ఎక్కువ ఉంటుంది. మరి వివేకానందరికి చాలా వెల్త్ వచ్చిపడింది, ఆయన స్వార్థపడు, వాళ్ళందరూ మాంగ్స్, వాళ్ళందరూ డబ్బు కోసం తిరిగారు, అలా రావాల్సింది వచ్చిందంటే. మనకు ఆశ ఉంటే ధనం ఎక్కువ వచ్చేసి, ఆశ లేకపోతే ధనం తక్కువ రావటం అలా ఉండదు, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. అది అక్షరధామం ఉండదు, గుజరాత్లో అక్షరధామం ఉంది, నేను స్వయంగా చూశాను అక్షరధామం. అక్షరధాములో ఉన్న ఐశ్వర్యం రామకృష్ణ మటకు లేదు, పుట్టుపట్టి బాబాగారి దగ్గర అంత ఐశ్వర్యం ఉంది అక్షరధాములు. అక్షరధామం చాలా భాగ్యమైనటువంటి ఆశ్రమం గుజరాత్లో. గుజరాత్లో అంత భాగ్యమైనటువంటి సంస్థ లేదు, దానికి తగ్గట్టు వాళ్ళు మంచి పనులు కూడా చేస్తున్నారు. ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు చెరువులో నీళ్ళ కింద లేరు, కాలంలో నీళ్ళ కిందే ఉన్నారు. చెరువులో నీళ్లు ప్రవహించవు, కాలంలో నీళ్లు ప్రవహిస్తూ వచ్చేది వస్తుంది, వెళ్ళిది వెళుతూ ఉంటుంది. ఆ ప్రవాహం ఉండాలి, ఇప్పుడు ప్రవాహం ఉంటేనే సమాజం బాగుపడుతుంది. అంటే డబ్బు మార్కెట్లో తిరగాలని ఈ మధ్య బ్యాంకు రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాను, వడ్డీ రేట్లు తగ్గిస్తానంటే మన మీద కోపం కాదు, మనకు వడ్డీలు ఇవ్వకూడదు కాదు. వడ్డీ ఎంత రేటు తగ్గిస్తుందో మార్కెట్లో డబ్బు తిరుగుతూ ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉంటుందని, ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. అందుకే వడ్డీ రేట్లు తగ్గించడానికి కారణం అది. మనం అందరం కూడా చెరువులో నీళ్ళ కింద ఉండకూడదు, కాళ్ళలో నీళ్ళ కింద ఉండాలి, ప్రవచిస్తూ ఉండాలి. మార్కెట్లో డబ్బు తిరుగుతుంటేనే దేశం యొక్క వెల్త్ పెరుగుతుంది. ఇదండి మన స్టాండర్డ్, ఇది బాబా గుళ్ళ 5 నిమిషాలు కూర్చున్నాం, 5 నిమిషాలకి ఆడు మోక్షం ఇచ్చేయాలి. ఇక్కడ ఏదో పని చేస్తాం, ఇక్కడ ఇలా ఇక్కడ ఏదో పని చేస్తారో ఆ చిన్న పనికి గౌరవం వచ్చేయాలి, గౌరవం చాలా ఊరేగింపులు వచ్చేయాలి, దానికి దాని ఫలితం వచ్చేయాలి, దానికి ఏదో పైసలు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. 5 నిమిషాలు 5 నిమిషాలు అయిపోవాలి. అటు ఏడితే మోక్షం అని ఏడవటం, ఇటు వస్తే ఫలితం కోసం ఏడవటం. మనకు ఆ జ్ఞానం, మనకు ఆత్మజ్ఞానమా, మనకి సత్యానుభవమా, ఈ చేష్టలన్నీ లోపల కంట్రోలర్ తెలియకుండా ఉన్నాడా? అసలు మనకి వెయిట్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసే మనస్తత్వం కూడా మనకి లేదు. కంగారు పడకుండా అరగంట కూర్చొని డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారి మీద కోపం. అంటే అసలు సహనం పోయింది మనకు, గ్యాస్లోనే తగ్గిపోయింది సహనం. ఒక మనిషి మీద ఇంకో మనిషికి గౌరవం లేదు, దేవుడి మాట పెట్టడం రెస్పెక్ట్ లేదు, రిగార్డ్ లేదు. అయితే ఇక్కడ రమణస్వామి చెప్పింది ఏంటంటే, నీ మనస్సు కొంచెం లోచూపు కలిగితే, కొంచెం లో దృష్టి కలిగితే, ఉరగాదిముఖంగా కొంచెం ప్రయాణం చేస్తే తర్వాత నువ్వు చేయవలసిన పని లేదు, ఉరగానే దాన్ని గుంజుకుంటుందని చెప్పాడు. మనసు పోతే మనం పోము, మనసు పోతే మనం పోతున్నాం అనుకుంటున్నా కంగారు పడకండి. గాఢ నిద్రలో మనసు లేదు, మనసు పని చేయటం లేదు, అక్కడ మనం పోలేదు. గాఢ నిద్రలో మనం ఎవరికి మనసు పని చేయటం లేదు, అక్కడ మనం పోలేదు, ఉన్నాం. అలాగే నీ మనస్సు నశించినప్పుడు నువ్వు నశించవు. నువ్వు ఎవరిగా ఉన్నావు వారిగా నీకు ఎరుపులోకి వస్తుంది, నీకు తెలుగులోకి వస్తుంది, నీకు తెలియబడుతుంది. అది నువ్వు ఏదిగా ఉన్నావు నీకు తెలియబడుతుంది. నువ్వు దేహమన్నా, నువ్వు దేహం అనుకున్నా బ్రహ్మమే, మనస్సు అనుకున్నా బ్రహ్మమే, నువ్వు ఏదనుకున్నా బ్రహ్మమే, నువ్వు తక్కువవాడు అనుకున్నా బ్రహ్మమే, పెద్దవాడు అనుకున్నా బ్రహ్మమే, నువ్వు ఏదనుకున్నా బ్రహ్మమే, ఇదనుకున్నా బ్రహ్మమే, అదనుకున్నా బ్రహ్మమే. నువ్వు నరసాపురాన్ని విజయవాడ అనుకోవచ్చు, అనుకోవచ్చు కానీ నరసాపురమే. ఈ నరసాపురాన్ని భీమవరం అనుకోవచ్చు, అనుకోవచ్చు కానీ నరసాపురమే. నరసాపురాన్ని అనుకున్నప్పుడు నరసాపురమే, నరసాపురాన్ని నువ్వు భీమవరం అనుకున్నప్పుడు నరసాపురమే, నరసాపురాన్ని నువ్వు విజయవాడ అనుకున్నప్పుడు నరసాపురమే, నరసాపురాన్ని నరసాపురం అనుకున్నప్పుడు కూడా నరసాపురమే. నువ్వు దేహం అనుకున్నప్పుడు బ్రహ్మమే, ఆ మనస్సు అనుకున్నప్పుడు బ్రహ్మమే. నీ మనసులో రాగద్వేషాలు అనేవి ఉన్నాయి, అవి అనుకున్నప్పుడు దాటితో తాదాక్ష్యం పొందినప్పుడు కూడా నువ్వు బ్రహ్మమే. అయితే ఇక్కడ ఒకటి ఉంది, లోపలకు సత్యం ఉంది, చావులేని సత్పదార్థం ఉంది, నీకు తెలిసినా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. అయితే తెలిస్తే నీ సుఖం వెంటాడుతుంది, తెలియకపోతే జన్మజన్మలకి దుఃఖం వెంటాడుతుంటుంది, వేదన వెంటాడుతుంటుంది. లోపల ఎవరికైతే బ్రాహ్మణ స్థితి కలిగిందో, లైక్స్ డిజలైక్స్ తగ్గించుకుని కలిగి నువ్వు లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు. ఒకవేళ నువ్వు అక్కడ ఆగాలన్నా ఆ ఉపరితలంలో ఆగలేదు, నువ్వు లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ లోపల ఎనర్జీని లోపల గుంజుకుంటుంది, లోపలకు లాక్కుంటుంది, లాక్కోసి నేను వదిలేదు, తన స్వరూపం నీకు ఇస్తుంది. అప్పుడు ఎటు చూసిన ఆనందమా, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన జ్ఞానమే, ఎటు చూసిన ఏది అంతా నీవే, ఎటు చూసిన అంతే నీవే. నీకంటే భిన్నంగా ఏది కనిపించదు. దేహం కనిపించినా నీ లాభం లేదు, దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు, అంతా నీవే. ఇప్పుడు చనిపోతే అందరికీ భయం ఏంటంటే లోకం కనపడదని, మరి నిద్రట్లో నీకు లోకం కనిపిస్తుంది, నీకు నిద్రట్లో లోకం కనిపించదు, దేహం కనిపించదు, పుణ్యపాపాలు కనిపించవు, నీ ప్రార్థనలు కనిపించవు, నీ పూజలు కనిపించవు, భగవంతుడితో నీకున్న అనుబంధం కనిపించదు, ఏదీ కనిపించదు. మరి ఏదీ కనిపించదప్పుడు నాకు నిద్ర కావాలి, నిద్ర కావాలి, నిద్ర కోసం ఎందుకు వెళ్తున్నారు మీరు? నిద్రట్లో నువ్వు ఇంటికి మీరు వెళ్ళిపోతున్నారు, హోం కదా. ఎప్పుడు నిద్ర పట్టడం లేదనుకో, నిద్ర పట్టపోయిన ఇబ్బంది లేదు, ఏసీ దగ్గర ఉన్నాం, పైన ఏమో సీలింగ్ ఫ్యాన్ ఉంది, కాళ్ళ కింద ఏమో టెక్కే ఉంది, కాళ్ళ కింద టెక్కే ఉంది, నిద్ర పట్టకపోతే ఎవరికి కావాలి అని ఎవడు అనుకోడు. ఈ సదుపాయాలు నిద్ర కోసం ఈ గోళ. నిద్రలో మరి ఏముంది, నీకు లోకం కనిపిస్తుంది, లోకం కనిపించిన నిద్ర నీకెందుకు? దేహం కనిపిస్తుంది, దేహం కనిపించిన రామారామ కృష్ణ కృష్ణ నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ నామంచి జపం చేసి జపి కనిపిస్తున్నాడా? ఆ జపి ఎక్కడికి పోయాడు? పత్తా లేకుండా పోయాడు. వీళ్ళు ఎవరు లేకుండా ఉన్న చోటకి వెళ్ళిపోతున్నావు ఎందుకు? పైగా నేను ఎందుకు కోరుకుంటున్నాను? అది నిజమైన నీళ్ళు. ఈ జపం చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? కనిపించేవాడు పత్తా లేకుండా పోతాడు జపి. ఈ శరణాగతి పరిపూర్ణమైన శరణాగతి పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, దండలు కూడా తెప్పుడు ఎందుకండి భగవంతుని దండతోడు కట్టేయటం అంటారు వాళ్ళు. ఆ పరిపూర్ణమైన శరణాగతి కంప్యూటర్స్ సర్వన్నారు తెలివిల్లప్పగా, ఎందుకండి స్వామిని దండతోడు కట్టేదంటే మిమ్మల్ని దండలు తిప్పుకోవద్దని కాదు, ఆ పరిపూర్ణమైన శరణాగతిలో ఎందుకండి స్వామిని దండతోడు కట్టేయటం అంటారు. కంప్యూటర్స్ సర్రండర్, ఆయన సంకల్పమే నా సంకల్పం, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన గౌరవమే నా గౌరవం, అనుకునేది మన సంకల్పం, జరిగేది ఆయన సంకల్పం. అంటే భగవంతుడి సంకల్పాన్ని మనం అంగీకరించడం లేదంటే ఆయన మీద గౌరవం లేదని అర్థం, ఆయన అస్తిత్వం మీద నమ్మకం లేదని అర్థం. ఒకసారి ఎలా జరిగింది అంటే అనుకుంటాం మనం, ఎలా జరిగింది, నీకు మంచి కోసమే జరుగుతుందన్న సంగతి నీకు తెలిస్తే నీకు నీకేమి యాజిటేషన్ ఉండదు. అంటే నువ్వు చేసే ప్రయత్నం ఏదో శ్రద్ధగా చేసుకో, నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు శ్రద్ధగా చెయ్యి, ఈశ్వరుడు చేతిలో ఉన్న పని కోసం ఎదురు చూడకు. ఆయన ఎప్పుడు చేయాలో నీకు తెలుసు, ఆయన చేయవలసిన పని నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. నువ్వు నిర్మలంగా ఉండు, పరిపూర్ణమైన ఈశ్వరుడి మీద. అదే రమణ భగవాన్ చెప్తారు ఒక ఉదాహరణ, అంటే రైలు మొత్తం బరువు అంతా మోసేది, ఇప్పుడు నీ పెట్టి బరువు మొదలే కాదు. ఇక్కడ రైల్లో కూర్చుని వాడు పెట్టిన ఎత్తి మీద పెట్టుకున్నాడు అక్కడ, యా ఎందుకు నీ నెత్తి మీద పెట్టుకున్నావంటే రైలుకి బరువు ఎక్కువ అవుతుందని నెత్తి మీద పెట్టుకున్నావు. ఆ నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కూడా రైలే మోస్తాను, ఆ నెత్తి మీద కింద దింపినప్పుడు కూడా రైలే మోస్తాను. అది అక్కడికి అర్థం అవట్లేదు. వాడు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కూడా రైలే మోస్తామన్న సంగతి మన అక్కడికి అర్థం అవ్వట్లేదు. మన కర్తృత్వాన్ని వదులుకున్నప్పుడు, దేహాభిమానం వదులుకున్నప్పుడు, జీవలక్షణాలు వదులుకున్నప్పుడు కూడా మన దేవుడే మోస్తాడు. ఆ జీవలక్షణాలు ఉన్నప్పుడు నడిపించేది దేవుడే, అది లేనప్పుడు కూడా నడిపించేది నేను. అవిశ్వాసం మనకు రావటం లేదు. అంటే కర్తృత్వ బుద్ధి మనకు లేదనుకోండి, కర్తృత్వ బుద్ధి లేనప్పుడు కూడా నడిపించేది ఆయనే. కర్తృత్వ బుద్ధి ఎప్పుడైతే మనకు పోయిందో ఈ ఉపాధిని ఆయన ఆయన పనిముట్టు కింద ఉపయోగించుకుంటాడు. రామకృష్ణ పరమహంస గారి శరీరం కూడా దేవాలయమే. ఇంచేది దేవాలయం, ఇంచేది దేవాలయం. ఆ దేహాన్ని ఈశ్వరుడు పనిముట్టు కింద ఉపయోగించుకుంటాడు. అంటే ఆ దేహం కూడా దేవాలయం. నీ కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టేసినంత మాత్రం చేసి నీ జీవిత యాత్ర నడవదనుకోకు. నీ పెట్టి నీ శిరస్సు మీద పెట్టేసి కింద పెట్టినంత మాత్రం చేసి నీ పెట్టి నీ కూడా రాదనుకోవద్దు. అంటే నెత్తి మీద వాడు రైల్లో ప్రయాణం చేస్తూ ఒకడు నెత్తి మీద వాడు రైలుకి బరువు ఎక్కువ అవుతున్నాయి మనం వాడి శిరస్సు మీద ఒకడు నెత్తి మీద పెట్టి కూర్చున్నాడు అంటే దాని అర్థం ఏంటి? కర్తృత్వ బుద్ధిని పెట్టుకోవడానికి అది ఉదాహరణ ఇచ్చారు. నెత్తిమే పెట్టుకున్నాడు, కర్తృత్వ బుద్ధి ఉన్నా జరిగేది ఈశ్వర సంకల్పం. ఆయుధం ఉంది, ఆ పెట్టి అక్కడ పెట్టేస్తే రైలు మోస్తుంది మన ఆయుధం ఉంది. ఆ డోయర్షిప్ లేకపోయినా జరిగేది ఈశ్వర సంకల్పం, ఉన్నా జరిగేది ఈశ్వర సంకల్పమే. కానీ పెట్టి అక్కడ పడేస్తే నీ జీవితం సుఖంగా ఉంటుంది. మనకి కర్తృత్వ బుద్ధి ఉన్నా జరిగేది ఈశ్వర సంకల్పం, ఉన్నా ఈశ్వర అది ఉన్నా జరిగేది అదే, లేకపోయినా జరిగేది అదే. ఎప్పుడైతే కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టామో అప్పుడు నీ సుఖం, నీ హృదయంలో ఉన్న సుఖ సముద్రం, నీ హృదయంలో ఉన్న శాంతి సముద్రం పొంగి నీ సహస్రం మించేస్తుంది. ఇది ఇక్కడ సబ్జెక్ట్. అది అక్కడిదాకా వెళ్ళొద్దండి. మనం మన హృదయంలో ఉన్న ఉప్పు సముద్రం కాదు, ఈ జ్ఞాన సముద్రం, ఈ శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి మన సహస్రం మించుతుంది అనుకోండి. నిజంగా భగవంతుడు వచ్చి మనకు కనిపించాడు అనుకోండి, ఓ రూపం ధరించి ఒక పేరు ధరించి వచ్చాడు అనుకోండి, మన ముఖం ఇలా పైకెత్తి చూడాలని పెంచుతుంది. ఇష్టం లేక కాదు, ఆనంద సముద్రంలో ఊగిసలాడుతుంది. నిజంగా క్రియేటర్ వచ్చి ఈ క్రియేషన్కి క్రియేటర్ అవడం వాళ్ళు వచ్చి మన ఎదురుగొండ ఉంచుంటాడు అనుకోండి, ఇలా ముఖం పైకెత్తి కూడా చూడాలని తెలిసి అటువంటి సుఖ సముద్రం ఇక్కడ ఉంది. అది పొందాలి, అది పొంగితే సహస్రానికి అందుతుంది. అది ఆ సహస్రానికి అందాలంటే కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టాలి, దేవర్షిత్తు విడిచిపెట్టాలి. ఆ కర్తృత్వ బుద్ధి విడిచిపెట్టేస్తే నీకు వచ్చి గౌరవం రాదనుకోమంటే ఎక్కువ వస్తుంది. నీకు గౌరవం ఎక్కువ వస్తుంది, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. నా ఉద్దేశం ప్రపంచంలో స్వార్థం లేనివాడే పెద్దదనం అంటే. కర్తృత్వ బుద్ధి ఉన్నవాడు కాదు మహాజ్ఞాని, కర్తృత్వ బుద్ధి లేనివాడే మహాజ్ఞాని. అడిగిన వాడికంటే అడగిన వాడికి ఎక్కువ వస్తుంది. భగవాన్ చెప్పారు అరుణాచలేశ్వరుడు అడిగిన వాడికి అడిగింది ఇచ్చి ఊరుకుంటాడు అంటుంది, అడగని వాడికి అన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తాడు. అయితే మనకు అడగటం అలవాటు అయిపోయింది, కడగటం అలవాటు అవుతుంది. అంటే మన పని ఏంటి? అడగటాలు కడగటాలు అంటే అడగకపోతే ఇవ్వడేమని మన ఉద్దేశం. అదే కర్తృత్వ బుద్ధి కారణం. అదే అడగటం మన కర్తృత్వ బుద్ధి మన చేత అడిగిస్తుంది. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. మన చేత అడిగించేది కర్తృత్వ బుద్ధి, అడగకపోతే ఇవ్వడేమన, కోరిక లేకపోతే రాదేమో. బాగా అర్థం చేసుకోండి, మనకి కోరిక ఈశ్వరానుగ్రహం శక్తి కానీ కోరిక శక్తి కాదు. ఆత్మకి శక్తి ఉంది, చైతన్యానికి శక్తి ఉంది, కానీ కోరికకి శక్తి లేదు. కోరిక లేకపోతే రాదనుకుంటున్నా, కోరికకి శక్తి లేదు. మనం ఏమనుకుంటామంటే కర్తృత్వ బుద్ధి కారణంగా కోరిక లేకపోతే రాదనుకుంటాం. కోరికకి శక్తి లేదు. ఆ ప్రారంభంలో ఉంటే ఆ ఈశ్వర సంకల్పం ఉంటే నీ కోరికతోటి సంబంధం లేకుండా వస్తుంది. నీ ప్రారంభంలో లేదనుకో నువ్వు కోరుకున్నది రాదు. నీకు ఎప్పుడైతే డోయర్షిప్ పోయిందో అది డిజైర్ ఎరేది కాదు. అది డోయర్షిప్ ఉన్నప్పుడు నువ్వు కోరిక లేకుండా ఉండలేదు. నువ్వు టెంకర్ ఉన్నప్పుడు తలంపులు లేకుండా ఉండలేదు. టెంకర్ ఎంతకాలం తిన్నాడు అంతకాలం తలంపులు వచ్చేస్తూనే ఉంటాయి. అది డోయర్షిప్ ఉన్నాడు, టెంకర్ లేకుండా ఉండలేదు. అంటే నువ్వు క్వైట్గా ఉండు, కూల్గా ఉండు, మైండ్ వాండరింగ్ పెంచుకోకు, తలంపులు పెంచుకోకు, మాటలు తగ్గించుకో, తలంపులు తగ్గించుకో, గుర్తింపులు వదులుకో, ప్రపంచం మంచిదా చెడ్డదని అవుపు చెల్లకో. వారు ప్రపంచం ఉందంటే అది మంచిది కాదు చెడ్డది కాదు. ఉరికే ఉన్నారంటే వారు ఉన్నారు మంచిది కాదు చెడ్డది కాదు. ఉరికే ట్రైనింగ్ అవటానికి ఈ ప్లానెట్ ఈ భూమి మీదకి మనం వచ్చాం. అంటే నీకు ఆ పరిపూర్ణ శరణాగతిలో నీకు నిశ్చలత్వం వచ్చేస్తుంది. నీకు ఎప్పుడైతే శరణాగతి వచ్చిందో ఇప్పుడు ధైర్యంగా మైండ్ టు కంట్రోల్. అసలు నువ్వు నిగ్రహించుకోవడానికి మనసు నిలబడదు, మనసు మిగలదు. అసలు భగవాన్ చెప్తూ ఉంటారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. ఆయన మనస్సును అడుగుతున్నాడు ఇక్కడ కథలు మనం ఆయన కథలను అంటాం మన మనస్సును ఆగమని అడుగుతున్నాం అటు మనస్సును ఆపుచేయటం అంటే కదా ఈ పూజలు చెప్పాలి ధ్యానాలు మనస్సును ఆగమంటే అది ఆగటం లేదు ఇంకేదంటే మీరు ఎన్ని రకాల సాధనలు చేయండి ఎంతమంది గురువులను ఆశ్రయించండి ఎన్ని ఆశ్రమాల చుట్టూ ఎన్ని మిషముల చుట్టూ ఎన్ని మఠాల చుట్టూ ఎన్ని దేవాలయాల చుట్టూ ఎన్ని మసీదుల చుట్టూ తిరగండి కాళ్ళు అడిగిలా తిరగండి ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి లెంపలాయించుకుని గుంజీలు కూడా చేయండి పనులన్నీ చేస్తూ ఉండండి కానీ ఒక్కటి ఈ బుద్ధి ఉన్న చూశారు హృదయంలో ఒక నేకెడ్ ట్రూత్ ఈ మాట మీరు మనసులో ఎక్కడ రివ్యూ చేయకండి మీరు మీరు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా మీరు పురుషులైనా స్త్రీలైనా ఏ ప్రాంతం వారైనా ఏ భాష మాట్లాడేవారు లోపల ఈ బుద్ధి ఉంది మనకి చేపలని అంత తొందర తప్పు ఈ బుద్ధి ఏం చేస్తా అంటే ఏ జన్మ కాదని అలా తెలుగుతుంది ఈ గురువు కాదని ఆ గురువు ఈ మతం కాదని ఆ మతం ఈ దేవుడు కాదని ఆ దేవుడు ఆంజనేయ గుడిలోకి వెళ్తారు అక్కడ కోరిక నేర్లేకపోతే మరి శివుడి గుడిలోకి వెళ్తారు అక్కడ గురించి అక్కడ కోరిక నేర్పతారు 86 గుడిలోకి వెళ్తారు అక్కడ లేకపోతే ఇంకోరికి వెళ్తే అలా తిరుగుతూ ఉంటాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హృదయంలో ఒక నిజం ఉంది మీకు మనకు తెలుసున్న ఒక నిజం ఉంది అది వ్యవహారిక సత్యం కాదు పారమార్థిక సత్యం ఆ సత్యం గురించి బైబిల్లో వచ్చాడు యు మస్ట్ నో ద ట్రూత్ యు షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు నీకు ఫ్రీడమ్ లేదు అని యేసు చెప్పింది ఈ సత్యం గురించి కింగడం మొక్కగా నీకు విచ్చింది స్వర్గరాజ్యం ఎక్కడో నీకు వెలుపులు లేదు నీ హృదయం కదా అక్కడే స్వర్గరాజ్యం ఉంది ఇక్కడే వైకుంఠం ఉంది ఇక్కడే కైలాసం ఉంది ఇక్కడ నిర్వాణ స్థితి ఉంది ఈనాటికైనా ముందు నాటికైనా మన ఎక్స్పీరియన్స్ చేయవలసిన వస్తువు లేదు ఇక్కడే ఉంది కాళ్ళలో లేదు చేతిలో లేదు తలకాయలో లేదు మెదడులో లేదు ఇక్కడ ఒక నిజం ఉంది ఒక నిజం ఉంది ఆ నిజానికి తలంపులు లేవు వారు అలాగ ఉండరు వారు ఉంటారు అలాగ ఉండరు ఇలాగ ఉండరు నువ్వు అనుకున్నట్టు కూడా ఉండరు అక్కడికి వెళ్ళి బుద్ధిని మన బుద్ధి ఆ నిజం దగ్గరికి వెళ్ళి దాన్ని రియలైజ్ చేసే వరకు దానికి వాండరింగ్ ఎవడో ఆఫ్ చేయలేదు మీరు ఎవరు భక్తులేని మీకు వాండరింగ్ ఆడదు అధ్యయనం కంటే ఈ జపాలు ధ్యానాల కంటే హోలీ కంపెనీ అత్యంత ముఖ్యమైనది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు హోలీ కంపెనీ ఇంకా వాళ్ళ వైబ్రేషన్స్ మనమే పనిచేస్తాం వాళ్ళని చూడటం వల్ల వాళ్ళ సమక్షంలో కూర్చోవడం వల్ల వాళ్ళని దర్శించడం వల్ల ఏదో ఉందో మనకు తెలియంది ఏదో అక్కడ ఉంది అది మనం తెలుసుకుందాం అనే ఇన్స్పిరేషన్ మనం ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఏదో ఉంది అక్కడ ఆ హృదయంలో ఏదో ఉంది మనకు తెలియటం లేదు అది మనం కూడా పొందుదాం అని ఒక ఆస్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ మీకు కలుగుతుంది అది హోలీ కంపెనీ యొక్క ఫలితం ఏదో ఒక నేకెడ్ ట్రూత్ ఉంది అల్టిమేట్ ట్రూత్ ఫైనల్ ట్రూత్ లేదా ట్రూత్ ఈజ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎనర్జీ కొన్ని సైంటిస్టులు ఎనర్జీ అంటున్నారు భక్తులు గాడ్ అంటున్నారు వేదాంతులు బ్రహ్మం అంటున్నారు ఆ ట్రూత్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వారిని ఇక్కడ ఉన్నారండి ట్రూత్ ఈజ్ గాడ్ ఇక ఆ ట్రూత్ ఇక్కడ ఉంది మీ బుద్ధికి అది అందే వరకు మీ బుద్ధికి వాండరింగ్ అనేది రాలేదు దిస్ ఇస్ రాయల్ సీక్రెట్ ఒకవేళ ట్రూత్ కానీ కానీ ఇదే ట్రూత్ అని అక్కడ మీరు ఆడిపోయినా లేదు టెంపరీగా కొంటారు మళ్ళీ అక్కడ కదిలిపోవలసిన ట్రూత్ కాదు కదా ట్రూత్ కానీ కానీ ట్రూత్ అని అక్కడ మీరు ఆడిపోవచ్చు అదే ట్రూత్ అనుకుని మీరు అనుకున్నంత మాత్రం ట్రూత్ కానీ మీరు అనుకున్నంత మాత్రం కింద ట్రూత్ అవ్వదే ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు లేనిదని ఉంది ఉంది అనుకున్నా ఉండటం అనేది ఉండదు ఉన్నదాని లేదు లేదు అనుకున్నా అవి ఉన్నది నువ్వు లేదు లేదు అనుకున్నప్పటికీ అది ఉండకుండా పోదు భగవంతుడు చెప్తాడు మనకు భగవంతుడి మీద నమ్మకం లేదు ఆయన మీద గౌరవం లేదు ఆయన మాటల మీద విలువ లేదు మనకి ఈ వార్తాపత్రికలు ఉంటాయనుకోండి దానికి విలేకరులు ఉంటారు ఒకసారి న్యూస్ అడ్డంగా రాస్తారు వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి అక్కడ జరిగింది అయితే ఇంకోటి అతిశయక్తులతో ఏదో రాస్తారు అంటే విలేకరులు రాసిన మాటల మీద మనకు నమ్మకం ఉంది కానీ పరమేశ్వరుడు భగవద్గీతలో చెప్పిన మాట మీద మనకు నమ్మకం లేదు ఇది మనకేదో పాపభారం మనల్ని ఏదో పాపం వెంటాడుతుంది మన ఏదో దోషం వెంటాడుతుంది మనలో ఏ లోపాలు ఉన్నాయి ఆ లోపాలు వెంటాడుతున్నాయి కర్మ వెంటాడుతుంది సోదర మహాశైలాడు హృదయం ఖాళీ అయ్యే వరకు ఎవరికీ ఆత్మజ్ఞానం కలగదు ఈ హృదయం ఖాళీ అయ్యే వరకు వాడు ఎవడ భక్తుడైనా వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా వాడు ముస్లిం అయినా లేకపోతే ఇంకో మహమ్మది లేకపోతే వాడు హిందూ అయినా వాడు క్రిస్టియన్ అయినా వాడు సిక్ అయినా హృదయం ఖాళీ అయ్యే వరకు వాడికి జ్ఞాన ఉదయం అవకాశం లేనే లేదు 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 లేనని లేదు ఈ హృదయం ఖాళీ అవ్వాల్సిందే నా హృదయం ఖాళీ అయ్యిందో లేదు నాకు తెలుస్తూ ఉంటుంది ఖాళీ అవ్వకపోతే జ్ఞానం కలిగే అవకాశం ఏం లేదు దిస్ ఇస్ లాస్ట్ వర్డ్ దిస్ ఇస్ ఫైనల్ వర్డ్ ఇక్కడ ఖాళీ అవ్వకుండా జ్ఞానోదయం అవకాశం లేదు మీరు ఇన్ని సాధన చేస్తారనుకోండి, ఇక ఇది ఖాళీ అవ్వదనుకోండి, ఏమి లేదు, మీకు జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. ఎప్పుడు ఆయన అనుగ్రహించవలసిందే మనల్ని. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన ఇరుక్కుపడదు. ముందు హృదయం ఖాళీ అవ్వాలి. చూడు మీ లోపలికి, అది హృదయం లోపలికి చూసుకోండి. హృదయం ఖాళీ ఈ మాంసంతో తయారు చేసిన హృదయం కాదు, ఖాళీ అవ్వాల్సింది. ఈ మాంసంతో ఎముకలతో తయారు చేసిన ఫిజికల్ హార్ట్ కాదు, ఖాళీ అవ్వాల్సింది. మీరు ఎవరితో విరోధాలు పెట్టుకోవద్దు. ఇంకా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరితో అతిగా స్నేహాలు చేయద్దు, మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఒక స్నేహం వల్ల కానీ, ఒక సంఘటన మీద, ఒక స్నేహం మీద కానీ, ఒక సంఘటన మీద కానీ, లేకపోతే సర్కిమిస్టెన్సెస్ పరిస్థితుల మీద కానీ మీ సంతోషం కనుక ఆధారపడి ఉంటే, ఈ బండి సంతోషంతో భవిష్యత్తులో పరిణామంలో బండి దుఃఖం కింద మారిపోతుంది. ఇది ఎటర్నల్గా. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఇది భగవంతుడు చెప్పిన రాజ్యాంగం. మన రాజ్యాంగం అంబేద్కర్ ఎంత నిజమో, ఆ లాయర్స్ ఎంత నిజమో, ఈ రాజ్యాంగం కూడా అంతే నిజం. అందుకే అప్పుడే 90 సంవత్సరంలో భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట ఒక వాక్యం కానీ, ఒక పులిస్టాప్ కానీ, ఒక కామా కానీ 5000 సంవత్సరాల పూర్వం చెప్పినప్పుడు ఎంత నిజమో, ఆ శ్లోకం ఇప్పుడు కూడా అంతే నిజం. ఒక శ్లోకం కామా కూడా మార్చడానికి మనకు అవకాశం లేదు. అప్పుడే అది అంత నేకెడ్ ట్రూత్. కృష్ణుడు చెప్పిన రోజున అది ఎంత నేకెడ్ ట్రూత్. ఈ రోజున కూడా అంతే నేకెడ్ ట్రూత్. అది భారతదేశ రాజ్యాంగం కాదు, అది ఇంటెలిజెన్స్లోంచి వచ్చింది కాదు, మానవ మేధస్సులోంచి వచ్చింది కాదు. అది సత్యమే. ఆ కృష్ణుడు మౌత్ని ఉపయోగించుకుని వచ్చింది. ఆ ట్రూత్కి కూడా ఏదో ఒక మౌత్ ఉండాలి ఎక్స్ప్రెస్ చేయడానికి. కృష్ణుడు యొక్క మౌత్ని ఈశ్వరుడు ఉపయోగించుకున్నాడు. ఓ అర్జున, ఈశ్వరుడు నీ అందరి హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఈశ్వరుడు నీ అందరి హృదయాల్లో ఉన్నాడు. నీకు గతి లేదు శరణాగతి, వాడు నీకు అంతర్యామిగా ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కూడా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. అర్జున, నీకు శాంతి కావాలా? మరి శాంతి కావాలన్నప్పుడు అంతర్యామిగా నీ హృదయంలో నీ ఈశ్వరుడు శరణాగతి, ఆయనకి శరణాగతి ఎందుకు చెయ్యి అర్జున? శరణాగతి చెయ్యి, శాంతిని పొందు. ఈ మాటలు మనం నమ్ముతున్నాము? వివేకులు రాసి మాటల మీద ఉన్న గౌరవం కూడా లేదు. అంటే ఆ మాత్రం ప్రమాణం కూడా భగవంతుడి మీద మనకు లేదు. అంటే మనం భక్తులం కాదు, భక్తులని తిరగబడుతున్నాం. ఏ కోరిక లేకుండా భగవంతుని, భగవంతుడి కోసం భగవంతుని, భగవంతుని కోసమే ధ్యానం చేసేవాడే అంత మనం ఉన్నారు. మనకి ఆత్మ వంచన ఉంది కానీ ఆత్మవిశ్వాసం లేదు. మనకి ఆత్మవిశ్వాసం లేదు, మనోబలం లేదు, మన మీద మనకు నమ్మకం లేదు. అందుకే జీవితంలో ఏది సాధించలేకపోతున్నాం. ఆధ్యాత్మికంగా భౌతికం కూడా ఏం సాధించలేకపోతున్నాం. మన మీద మనకు ప్రీతి లేకపోవటం వల్ల మంచి సంపద అంతా భగవంతుడిది. ఒకవేళ భగవంతుడి మీద ఏదైనా నైవేద్యం చేస్తున్నావు అని అది నీదనుకోవద్దు. అది నీదంటే లేదని ముందు నువ్వు తెలుసుకో. అంతే ఆయనతే నానపడు. నువ్వు అన్నం తినవు, నీదని తినకో, అంత ఆయనే. ఈ ప్రకృతికి యజమాని ఆయన, నువ్వు కాదు. సొత్తి గలవాడు స్వామి. ఈ ప్రపంచానికి మీరు యజమాని కాదు, నేను యజమాని కాదు. మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం. సూర్యుడు యొక్క వయసుతోటి, చంద్రుడి వయసుతోటి, నక్షత్రాల వయసుతోటి, ఈ భూమి యొక్క వయసుతోటి చూస్తే మన శరీరానికి ఉన్న వయసు ఎంత, మనం ఎంత, ఈ బుల్లి నేనెంత, ఈ బుల్లి తెరగెంత. మనందరికీ శరీరం ఇష్టమే, కానీ శరీరం మనల్ని విడిచిపెట్టేస్తుంది. మనందరికీ ఎవడ శరీరం వాళ్ళకి ఇష్టమే, కానీ ఒకటి తెలియటం లేదు మనకి, ఆ శరీరం మనల్ని విడిచిపెట్టేస్తున్నాం. కొంతమంది ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైతే అటాచ్మెంట్ పెట్టుకుంటారు. మీరు లేకపోతే మేము ఉండలేము, మేము లేకపోతే మీరు ఉండలేరు. మరి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట, మీరు లేకపోతే మేము ఎలా బతకుంటారు. వాళ్ళు అంటారు మీరు లేకపోతే మేము, మరి వీళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండరు, వీళ్ళు లేకపోతే మరి చావు రాదు, చావు ఆడదు వీళ్ళకే. ఎందుకని పిచ్చకూడవన్నా? అదికే మీరు లేకపోతే మేము ఉండలేము, మేము లేకపోతే మీరు ఉండలేదు. ఎందుకు అంటే అహంకారం మాటలు, అజ్ఞానం మాటలు ఉండలేరా? మరి సత్యం, మరి సత్యం ఉండకుండా వెళ్తున్నారు. ఆడపడి తెలిసి వస్తున్నారు, ఇంట్లో ఉండవు, ఉండలేరు అక్కడ. నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, 4 ఎకరాలు రాసి బయటకు పోమంట. ఏమో వాళ్ళు విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, నేను విడిచిపెట్టి వాళ్ళు, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ అజ్ఞానాన్ని పూర్తిగా 100 రూపాయలు అజ్ఞానపు మాటలు. పోనీ ఉండగలవయ్యా, ఎవడప్పుడు ఇంట్లో మీ ఇంట్లో చస్తున్నాడు కదా, మరి వాళ్ళు కూడా మీరు ఎందుకు తాగటం లేదు? కానీ మీ ఇంట్లో ఉండలేకపోతున్నారు, ఒకళ్ళు విడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. అది నిజం అనుకోండి, ఎవడప్పుడు చస్తాడు, వాడు కూడా మీరు కూడా తాగొచ్చు కదా. ఆ శవాన్ని ఎప్పుడు తీసుకెళ్తారా? మన కాఫీలు ఎప్పుడు తాగేద్దామని కనిపెట్టుకున్న వాళ్ళు మీరు చస్తారా? ఆ శవం ఎప్పుడు ఏడు చచ్చిపోయి ఏడిపిస్తున్నాడు ఏదనుకుంటారు? బతికొండగా ఏడిపించాడు, చచ్చిపోయి కూడా ఏడిపిస్తున్నాడు ఏంటి అనుకుంటారు. శవాకు ముందు పోయి చెట్టు కూర్చోండి. బతికొండగా ఏడిపించాడు, చచ్చాక కూపని గొడవ అనుకున్నాను, చచ్చాక కూడా ఇక్కడి నుంచి ఇంట్లో కదలటం లేదు అంటారు. ఉండలేరండి, కేవలం అజ్ఞానం. మనం మాట్లాడుకునే మాటలు అన్నీ అజ్ఞానం. ఈగో సెన్స్ మీద బేస్ అయినండి అది. కేవలం అహంభావం మీద, అజ్ఞానం మీద, అవిద్య మీద బేస్ అయ్యి మాటలే మనం ఇంట్లో మాట్లాడుకునే మాటలు కూడా అవి. మీ ఇంట్లో వాళ్ళు మీ స్వార్థానికి ఎంతవరకు ఉపయోగపడతానంటే అంతవరకు వాళ్ళు మంచివాళ్ళు. అంటే అంతా భగవంతుడిదే. నువ్వు అన్నం తిను, నీకు దాన్ని తినకు, భగవంతుడి దాన్ని తిను. మంచినీళ్ళు సాగు, మంచినీళ్ళు నీ కాదు, పంచిపోతారు అది ఒకటి. అది భగవంతుడి అనే మంచి. నువ్వేది ఎంజాయ్ చేసేది భగవంతుడిదనే ఎంజాయ్ చేయి. నీ సొంతం అనుకోకది. నీ సొంతం అని నువ్వు అనుకుంటే రమణ మహర్షి గారు దానికి ఉదాహరణ చెప్తారు. వాడు బెల్లపు వినాయకుని చేశాడట, బెల్లంతో వినాయకుని చేశాడట. వాడికి నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏం కనపడతాడు అని కూడా అంటే వాడు ఏం చేశాడంటే బెల్ల వినాయకుని గిల్లేశాడు అంటున్నాడు. ఆ గిల్లేసి ఆ బెల్ల వినాయకుని గిల్లేసి అందులో నుంచి వచ్చిన బెల్లం ఇదే నీకు నైవేద్యం అన్నాడు. మనం భగవంతుడికి ఇచ్చే పదార్థాలు, మనం భగవంతుడికి ఇచ్చే నైవేద్యాలు అటువంటివి. ఆయనకి ఇచ్చి మన గర్వం పెంచుకోవటం, ముందు నాదనుకోవటం, ఆయనది అది నాదనుకోవటం, ఆయనకి ఇచ్చాననుకోవటం, మాకు గిరింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉందనుకోవటం. గిరింగ్ హ్యాబిటా? ఆయనది నీదనుకోవటం, మళ్ళీ నీదే ఆయనకి ఇవ్వటం, మళ్ళీ ఆయనకి ఇచ్చామని త్యాగం చేసేసాం అనుకోవటం. అక్కడి నుంచి త్యాగాలు అది నీదైతే కదా త్యాగం వస్తుంది. ఆయన్ని నీదనుకుంటున్నావు మీ రాంగ్ థింకింగ్ వల్ల, మీ రాంగ్ హ్యాబిట్స్ వల్ల. ఆయన్ని నీదనుకుని నువ్వు ఆయనకి ఇచ్చి నువ్వేదో త్యాగం చేశాననుకుంటున్నావు, నీదేంటది? నీదంటూ సృష్టిలో ఏం లేదు, అంతా ఈశ్వరుడు. ఈ సృష్టి అంతా ఆయనదే, ఈ సృష్టి అంతా ఆయనదే. అంటే నువ్వు అన్నం తిను తినొద్దు అంటున్నావు, అది నీదని తినకు, ఆయనదని తిను. గాలి పీల్చుకో, ఈ గాలి కూడా ఆయనే, నువ్వు కాదు. ప్రపంచం అంటే ఈ పంచభూతాల్లో ఉన్నవాడు కూడా ఈశ్వరుడే. అదే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి వచ్చేది విశ్వమే. విశ్వరూపంలో విష్ణువే విశ్వరూపంలో ఉన్నాడు. అదే భగవాన్ చెప్తా ఉంటారు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, అప్పుడు లోకం నిన్ను బంధించదు. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం బంధిస్తుంది. నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే అంత జ్ఞానమైనవి, అంత శాంతిమైనవి, అంత ఆనందమైనవి. అప్పుడు జ్ఞానం వచ్చాక వీడికి కలిగి వీడికి అనిపిస్తుంది, ఇవన్నీ నాయి నాయి అనుకున్నాను, అన్నీ నీ అనే సంగతి నాకు తెలియక నాయి నాయి అనుకున్నాను. వీడికి జ్ఞానం అయ్యాక తెలుస్తున్నట్టు వీడికి. ఈ మనవరు చూడండి, తాతగారి దగ్గర రూపాయి కాగితం పుచ్చుకుని మా తాతగారికి రూపాయి ఇస్తానంటాడు. ఆ రూపాయి తాతయితే ఈ మనవలు కూడా ఏం చేస్తారంటే రూపాయి తాతయ్య ఇస్తారు, అది మా తాతయ్యకి రూపాయి ఇచ్చానంటాడు. రూపాయి ఇచ్చినాడు ఆ తాతయ్య, మళ్ళీ మా తాతయ్యకి రూపాయి ఇచ్చానంటాడు. మనం కూడా అంతే ఆధ్యాత్మికంగా, మనం కూడా చిన్నపిల్లలు. వయసు అంటే మనకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చింది, కానీ ఆధ్యాత్మికంగా మనం చాలా చిన్నపిల్లలు. భగవంతుని ప్రార్థిస్తున్నాం. భక్తుడు ఒకడు అడుగుతున్నాడు, భగవంతుని ప్రార్థిస్తున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఆయన పేరు జపించుకుంటున్నాం అనే మాకేమి సాటిస్ఫాక్షన్ కలగటం లేదు. మాకు డిస్సాటిస్ఫాక్షన్ కానీ సాటిస్ఫాక్షన్ కలగటం లేదు. భగవంతుని ప్రార్థిస్తున్నాం, భగవంతుని పూజించుకుంటున్నాం, కానీ భగవంతుని జపిస్తున్నాం, కానీ మాకు సంతృప్తి, జీవితంలో ఒక సంతృప్తి కనిపించడం లేదు. అప్పుడు అన్నారు, అప్పుడు రమణస్వామి చెప్పింది అంటే భగవంతుని ముందు, భగవంతుడు అంటే ముందు భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని పూర్తిగా విశ్వసించు. ఈశ్వరుని విశ్వసించప్పుడు ప్రార్థించు, అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు రామకృష్ణుడు ఉన్నాడు, కాళీ విగ్రహం, మనకి కాళీ విగ్రహం, ఆయనకి మాతేది దేవుడేది. ఆయన విగ్రహం కింద ఎప్పుడు పూజించలేదు, విశ్వం మాతే ఆవిడకి. విగ్రహాన్ని పూజించాడంటే మనకి విగ్రహం, మనకి రాతి మనసు ఉంది కాబట్టి అది రాతి దేవుడు. ఆయన ఎప్పుడు రాతి దేవుడు అనుకోలేదు, అది సజీవమైన మూర్తి, అది సజీవమైన ఈశ్వరుడు, సజీవమైన తల్లి. అంటే మన మీకు భగవాన్ చెప్తున్నారు, అందరికీ చిక్కులు ఎందుకు వస్తున్నాయంటే, ఇబ్బందులు ఇస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే, నువ్వే కర్తని అనుకోవటం. భగవద్గీతలో ఇది ఒకటే మీరు పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. భగవద్గీతలో ఏం చెప్పారంటే, కర్మ చెయ్యి, కర్త లేని కర్మ చెయ్యి. పని చెయ్యి, భగవంతుడి చేతిలో పనిముట్టుగా ఉండి నువ్వు చెయ్యి, కర్త లేని కర్మ చెయ్యి. నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం కలగటం అంటే, నీ గీతలో పొడిగినే బోధించింది. నేను కర్తలేదు, మనం చేసే కర్మ కదా అని బోధించింది. నువ్వు పని చేస్తున్నావు అది కాదు, మనం చేసే పని మనం బంధిస్తుంది. మనం పని చేస్తున్న మాట నిజమే, మనం చేసే పని బంధిస్తుంది. ఏ రకంగా నువ్వు పని చేస్తే నేను బంధించదు, ఆ రకంగా పని చేయి. అది అరవింద ఘోష్ గారు చెప్పారు, వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఈజ్ మెడిటేషన్. నువ్వు స్వార్థం లేకుండా పని చేస్తే, కర్తృత్వ భావం లేకుండా పని చేస్తే, దేహబుద్ధి లేకుండా పని చేస్తే, అది కూడా జ్ఞానాన్ని ఇచ్చే ఫలితం, వివేకాన్ని ఇచ్చే ఫలితం ఈ పని కూడా ఇస్తుంది. వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఈజ్ మెడిటేషన్. అంటే నువ్వు చేసే పని కూడా జ్ఞానం ఎటువంటి ఫలితం ఇస్తుందో, వివేకం నీకు ఎటువంటి ఫలితం ఇస్తుందో, నువ్వు చేసే పని కూడా అటువంటి ఫలితం ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్, ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ టు ది డివైన్. నువ్వు కర్తృత్వం పెట్టి పని నువ్వు పని చేస్తాంటే ఎత్తుకెత్తి నువ్వు అనుభవించవలసిందే. అది మంచి పని అయితే మంచి పని, చెడు పని అయితే చెడు పని, ఎత్తుకెత్తి అనుభవించవలసిందే, వడ్డీతో సహా అనుభవించవలసిందే. అంటే మనం చేయవలసిన పని కర్తలేని కర్మ. అసలు మీకు ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా బుద్ధుడు చెప్పిన, యశుగుడికి చెప్పిన, రామకృష్ణుడు చెప్పిన, మహమ్మద్ చెప్పిన, మన మ్యాన్ మేడ్ రిలిజన్, హిందూ మతం మ్యాన్ మేడ్ రిలిజన్ కాదు. ఎవరో కృష్ణుడు రాముడు అవతార పురుషులు తయారు చేసిన రిలిజన్ కాదు. అంటే ఈ భూమి సనాతన మతం, దీనికి ఒక ఫౌండర్ లేడు. మిగతా రిలిజన్స్ అని మ్యాన్ మేడ్, దీనికి ఒక ఫౌండర్ లేడు. ఈ ఫౌండర్ లేని మతం చెప్పిన, ఫౌండర్స్ ఉన్న మతాలు చెప్పిన మానవుడిని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్తానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సైన్స్ మనకు బాడీకి కంఫర్ట్ ఇస్తుంది కానీ మైండ్ కంట్రోల్ ఇవ్వలేదు. మైండ్ కంట్రోల్ ఇవ్వలేదు సార్వల స్టేట్కి, అలాగే సైన్స్ తీసుకెళ్లేదు. మైండ్ కంట్రోల్ కూడా సైన్స్ ఇవ్వలేదు కానీ బాడీకి కంఫర్ట్ ఇస్తుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవుడిని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళటానికి ప్రవక్తలందరూ, మహాప్రవక్తలందరూ, ఋషులందరూ, యోగులందరూ, అవతార పురుషులందరూ ఎంత ప్రయత్నం చేయాలో మాక్సిమం చేశారు. ఆ ఆనందం మాటకు అందకపోయినా, మనస్సుకు అందకపోయినా, ఆ సత్యం మాటకు అందకపోయినా, మనస్సుకు అందకపోయినా, మాటతోటి ఎంతవరకు మాటతోటి చెప్పడానికి వీళ్ళవుతుందో అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకో నేను సారో స్టేట్కి తీసుకెళ్తాను, ఇది ఇక్కడ సబ్జెక్టు. సారో అసలు బయట లేనే లేదు. ఇక్కడ భగవాన్ చెప్పే టెక్నిక్ ఏంటంటే దుఃఖం అయితే బయట లేనే లేదు. అసలు ఆ దుఃఖం నీ లోపలే ఉంది. అది ఎలాగుంది? కర్తృత్వ రూపంలో ఉంది. అహంకారమే కర్తృత్వం, అజ్ఞానమే కర్తృత్వం. నువ్వు ఎవరో నీకు తెలియపోవటం వల్ల నీ కర్తృత్వ బుద్ధి వస్తుంది. అయితే దుఃఖ కారణం నీ బయట లేదు, దుఃఖ కారణం నీ లోపల ఉంది. అంటే ఏ కారణం వల్ల నీకు దుఃఖం వస్తుందో ఆ కారణాన్ని తొలగించుకోవటమే ఆధ్యాత్మిక సాధన. నువ్వు చేసే సాధన అంతా కూడా దుఃఖ కారణాన్ని గురి పెట్టి దాన్ని తొలగించుకోవాలి. నువ్వు సత్యాన్ని కనిపెట్టక్కర్లేదు, అది ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్. దాన్ని ఏమి డిస్కవర్ చేయక్కర్లేదు. నీ కర్తృత్వం, నీ లోపల ఉన్న సత్యం నీకు ఎరుకులోకి రాకుండా, నీకు నీకు ఎరుకులోకి రాకుండా చేసేది నీ డోయర్షిప్పే, నీ కర్తృత్వమే. అజ్ఞానానికి మరొక పేరు కర్తృత్వం, అవిద్యకి మరొక పేరు కర్తృత్వం, అహంకారానికి మరొక పేరు కర్తృత్వం, దేహాభిమానానికి మరొక పేరు కర్తృత్వం. ఆ దేహంతో కాలాక్ష్యం పొందే మూల తలంపే కర్తృత్వం. ఆ కర్తృత్వం వేరుతో సహా నశించే వరకు నువ్వు కోటి జన్మలు వచ్చినా నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ రాజీ పడే అవకాశం లేదు. నీ మనస్సు తాత్కాలికంగా అనగొచ్చు, అప్పుడు మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని నీకు అనిపించవచ్చు. నీ మనస్సు తాత్కాలికంగా అడిగిన మంత్రం చేత అది నిజమనుకోకు. మనో లయం కాదు కావలసింది, మనో నాశనం. పునర్జన్మ హేతువులు శరీరంలో లేవు, పునర్జన్మ హేతువులు మనస్సులో ఉంది. ఆ మనస్సును లాగి కాల్చి బూడి చేసే వరకు నువ్వు కోటి జన్మలు ఇచ్చినా, నీ హ్యూమన్ బాడీలో ఉన్నా, యానిమల్ బాడీలో ఉన్నా, దేవతా శరీరంలో ఉన్నా, నేను దుఃఖం వెంటాడుతుంది వెంటాడుతుంది వెంటాడుతుంది, నేను తరుముతుంది తరిమి 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 విడిచిపెడుతుంది. నువ్వు దుఃఖం నుంచి విడుదల పొందరు. ఇక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు. దుఃఖకారణం నశించే వరకు దుఃఖం విడిచిపెట్టదు. రోగకారణం నశించే వరకు ఆ మానవుని రోగం వెంటాడు, ఆ రోగం ఆ శరీరాన్ని వెంటాడుతూనే ఉంటుంది. మందులు వేసుకుంట ఆప్ చేసినా, ఏదో కొంత మెయింటెనెన్స్ డోసు ఇస్తున్నప్పటికీ ఆ రోగం యొక్క, ఆ రోగం యొక్క లోపల సఫరింగ్, మీకు రోగం ఉన్నట్టు మీకు తెలుస్తూనే ఉంటుంది. మీకు ఏ కారణం వల్ల మీకు దుఃఖం వచ్చినా అక్కడ డోయర్షిప్ మీకు ఉన్నట్టే. డోయర్షిప్ లేని వాడికి దుఃఖం లేదు. ఆ డోయర్షిప్ తొలగించుకోవడానికి సాధన ప్రయోజనం లేదు, సాధన ఎందుకు? అదే భగవాన్ చెప్తూ ఉంటారు, పుట్ట మీద కొడితే పాము చావదు, పాము నెత్తి మీద కొడితే పాము చనిపోతుంది. పుట్టలో ఉన్న పాము పుట్ట మీద కొడితే పాము చావదు, పాము నెత్తి మీద కొడితే పాము చేస్తుంది. అయితే మీ సాధనలన్నీ ఎక్కడ గురి పెట్టాలంటే గోయర్షిత్ మీద గురి పెట్టాలి. అప్పుడు కానీ అది నశించదు, అప్పుడు కానీ అది అది నశిస్తేనే కానీ మీ స్వరూపం మీకు వ్యక్తం కాదు. నారాయణుడు మీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయినప్పుడు నారాయణుడు మీకు ఎక్కడో ఎక్కడో ఉన్నట్టు దర్శనముడు మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఈశ్వరుడు ప్రభువు మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అసలు కర్తృత్వం లేని స్థితి ఒకటి ఉందని మీరు ముందు నమ్మాలి. కర్తృత్వం పోగొట్టుకుంటే నేనేమైపోతానంటే మీరేం పోగొట్టుకుంటారు? అందరూ గజేతగాళ్ళే, ఎవడో గజం కదలటం లేదు, అందరూ సాధకలే, లోపలికి ఎవడో అంగుళి వెళ్ళటం లేదు. ఆ డోయర్షిప్పే మీరు అనుకుంటున్నారు, అదే సర్వస్వం అనుకుంటున్నారు. అది లేని స్థితి ఒకటి మీ హృదయంలో ఉందని కూడా మీకు గుర్తింపు రావటం లేదు. కొన్ని కనీసం దాని మీద మీకు నమ్మకం కుదరటం లేదు. లేదు, అక్కడ రమణ మహర్షి గారు కూర్చున్నారు, ఇక్కడ నేను కూర్చున్నాను. ఒక మాట మీకు చెప్పేది మంచిది, దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది. నేననే సలాంస్ అందరికీ తెలియదు, తెలియదు గాడలో. దేవుడు లేదని చెప్పేవాడు ఉన్నాడు కానీ నేను లేదని చెప్పేవాడు అని ఎవడో లేడు. నేననే తలంపు అందరికీ తెలుస్తాను. ఆ నేననే తలంపు మీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. ఆ తలంపు లోపల నుంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ తలంపుని అక్కడికి పంపగలగాలి. అది ఎక్కడైతే ఎరగవుతుందో, ఎక్కడైతే భర్త తీసుకుంటుందో, దాన్ని చూసిన వెంటనే దాని భర్త ప్లేస్ అది చూసిన వెంటనే అది నశిస్తుంది, అది లైన్. అది ఆయనకి జరగదు. ఇక్కడ మీకు మాట నేను చెప్పటం మంచిది, రమణ మహర్షి గారు ఇలా చెప్పారని నేను చెప్పగలను. ఆ మాట ఆయన ఏ అనుభవంతో చెప్పాడో అనుభవంతో నేను చెప్తున్నాను అన్నమాట మీకు నేను చెప్పాను. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉండే తెలియదు, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఉండే తెలియదు. అలాగే డబ్బు ఉన్నప్పుడు కూడా, డబ్బు ఉన్నప్పుడు కూడా డబ్బు విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు డబ్బు విలువ తెలియదు. అలాగే మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, మనిషి లేనప్పుడు మనిషి విలువ తెలియదు. ఎవరైనా ఈయన అంటున్నాడు నాకు భక్తి కావాలండి, ఈ భక్తి భావన ఇంకా పెరగాలి, తపన పెరగాలి, దైవానుభవం కలగాలి, ఈశ్వర సాక్షాత్కారం కలగాలి, ఈశ్వరుని ఫేస్ టు ఫేస్ దర్శించాలి అనేటువంటి తపన ఉంది నాకు. ఆ తపన కావాలి, ఆ తపన ఉంది, ఎంతో కొంత తపన ఉంది, ఆ తపన మీరు పెంచండి. నాకు ఎంతో కొంత భక్తిహీనుని కాదు, భక్తి ఉండవండి, భక్తి సహితనే, భక్తిహీనుని కాదు. నేను నాకు జ్ఞానం లేకపోయినా జిజ్ఞాస ఉంది, మోక్షం నేను పొందలేకపోయినా ముముక్షత్వం ఉంది, దాన్ని మీరు కొంచెం అభివృద్ధి చేయడానికి మంచిదంటే ఇప్పుడు భగవాన్ ఏమంటారంటే ఆయన మాటలతో ఆయన సమాధానం వాళ్ళు చెప్పేస్తున్నారు. నీ ముముక్షత్వమే నీకు మోక్షాన్ని సంపాదిస్తుంది, సంపాదించిస్తుంది. నీ జిజ్ఞాసే నీకు జ్ఞానాన్ని సంపాదిస్తుంది. నీ తపనే, నువ్వు తప్పిస్తున్నావు కదా సత్యం కోసం, నీ తపనే చచ్చు చక్కాలి. ఆయన ప్రశ్నలోనే ఆయన సమాధానం. అయితే పూర్ణస్థితి మనకు కలిగే వరకు భగవంతుడు మూడు విడిచిపెట్టద్దు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణస్థితి మనకు కలిగే వరకు మూడు విడిచిపెట్టకండి, ఒకటి యజ్ఞము, రెండు దానము, మూడు తపస్సు. ఇక్కడ తపన అంటే గుర్తు వస్తాను, తపించడమే తపస్సు. అర్జున ఈ మూడు విడిచిపెట్టకూడదు. ఎంతటి మహాత్ముడైనా మేము ఎంతటి వాళ్ళు అనుకున్నాం, ఈ మూడు విడిచిపెట్టకండి, ప్రమాదంలో పడకండి. ఒకటి యజ్ఞము, రెండు దానము, మూడు తపస్సు. యజ్ఞం అంటే స్వార్థం లేని కర్మ. యజ్ఞం అంటే కేవలము అగ్నిలో నేతిని హోమం చేసినాక యజ్ఞమే, సెల్ఫ్లెస్ వర్క్. అంటే అది నువ్వు గౌరవాన్ని ఆశించినా యజ్ఞం అవ్వదు, గుర్తింపులు ఆశించినా యజ్ఞం అవ్వదు, లేదా మన పేరు నిలబడుతున్న 10 కాలాల పాటు అనుకున్నా యజ్ఞం అవ్వదు. రూపబుద్ధి లేకుండా, నామబుద్ధి లేకుండా, లోకబుద్ధి లేకుండా, లోకవాసన లేకుండా, ఇసుమంత ఇవి లేకుండా, పని పని కోసమే, భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే, జ్ఞానం జ్ఞానం కోసమే. ఎవరింటికి వెళ్ళి చూడటానికి వెళ్ళి చూడటం కోసమే, చూడటానికి వెళ్ళు. నువ్వు భగవంతుడి గుళ్ళకి వెళ్ళి దర్శనానికి వెళ్ళు, దర్శించడం కోసమే దర్శనానికి వెళ్ళి, అక్కడనే వైభవం అంట. నువ్వు ఏదైనా టీచ్ చేస్తే టీచ్ చెయ్యి, టీచింగ్ కోసమే టీచ్ చెయ్యి. చెరపలేస్ వరకు ప్రతిదీ యజ్ఞమే. దానం ఎలా చేయాలంటే, నా శరీరానికి రోగం వచ్చిందనుకోండి, నేను వైద్యం చేయించుకుంటాను డబ్బు కట్టి. నీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నీకు డబ్బు ఇచ్చానుకోండి, దానం అనుకుంటావు. మరి ఈ శరీరానికి డబ్బు ఇచ్చినప్పుడు, ఈ శరీరానికి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దానం చేశాననుకుంటున్నారు. ఈ ఉపాధి నాదనుకుంటాను, అందరూ ఉపాధులు నాదనుకుని చేస్తుంది దానం. సాత్విక దానం కృష్ణుని చెప్తాడు, సాత్విక దానం. కొంతమంది దానం చేసి ఏడుస్తూ కూర్చుంటారు, ఆయన దగ్గర దానం పుచ్చుకోకూడదు. గోళ ఈ అచ్చిపండి పచ్చిపిల్లలకి ఇచ్చేద్దాం అని చెప్తున్నాను. ఇంట్లో చచ్చిపోయిన ప్రయత్నం చేస్తారు. కొంతమంది రూపాయి దానం చేసి ఏదో మరి ఎందుకు చేస్తారో చేస్తారో తల్లి ఒకటి ఏడుపు ఏడుపు, ఆ ఏడుపు ముఖాలు ఏడుపు ముఖాలు దానం చేసి ఆరోగ్యండి. పరగతి దానం చేసి చేసే వాళ్ళ దగ్గర దానం పుచ్చుకోకూడదు, మంచి పనికి కూడా పుచ్చుకోకూడదు. అంతా తానే. దానం గురించి యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లో, నీ కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియనవకు అది దానం. నీ కుడి చేయి చేసి పని ఎడం చేయికి తెలియకూడదు, ఇతరుల మాట్లాడితే నీ ఎడం చేయి కూడా తెలియకూడదు. అంటే మనం ఇచ్చేది కూడా ఏదో ప్రయోజనం కోసం ఆశించిస్తాం అనుకోండి, అది దానం, అది వ్యాపారం. నీ కుడి చేయి చేసేది కూడా ఎడం చేయికి తెలియకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఏడుపు ముఖాలతో చేయొద్దు, నిర్మలంగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి, నిశ్చయంగా చేయాలి. ఇవ్వడం కోసం ఇవ్వటం ఇవ్వాలి, ఆ పాత్రత తెలిసి ఉండాలి. నువ్వు చేసే దానం సాత్విక బుద్ధితో ఉండాలి. నీకు శాంతి కలగాలి, తీసుకున్న వాడికి శాంతి కలగాలి. నీకు సుఖం కలగాలి, దానం స్వీకరించిన వాడికి సుఖం కలగాలి, నీకు సుఖం కలగాలి, నీకు శాంతి కలగాలి, వాడికి శాంతి కలగాలి. అది దానం యొక్క లక్ష్యం. మూడేమిటి? తపస్సు. తపస్సు అంటే కేవలం భోజనం ఉపవాసాలే కాదు, తపస్సు అంటే ఏంటంటే అంటే కర్తృత్వ భావన లేకుండా జీవించడం తపస్సు. అహంభావరహిత జీవించడమే తపస్సు. కర్తృత్వ బుద్ధిని తొలగించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నమే తపస్సు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. నువ్వు నేను అనగా, నీ వేషం నువ్వు తీసేయి, నా వేషం నేను తీసేస్తాను. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. దైవం మనుచు నిన్ను దరిగారగా అందరూ దేవుడు దేవుడు అని చెప్పుకుంటుంటే నిన్ను సమీపించాను. దైవం మనుచు నిన్ను దరిగారగా నన్ను పూర్ణనాశము నడుచుటివి అరుణాచల. నన్ను గొప్పవాణ్ణి చేస్తావు నీ దగ్గరికి వచ్చాను, నన్ను పెద్దవాణ్ణి చేస్తావు నీ దగ్గరికి వచ్చాను. ఆ పెద్దవాడిని అవ్వాలనే బుద్ధి, గొప్పవాడిని అవ్వాలనే బుద్ధి తీసేస్తా ఉన్నాడు తిరిగి. నన్ను నాకు కాకుండా చేసేస్తావని నాకు తిరిగి ఇలా పొంప ముంచేస్తావని తిరిగి. దేవుడు దేవుడని వస్తే ఈ రకంగా చేసి పెట్టావు. దైవం మనుషు నిన్ను దరిదేరగా నన్ను పూర్ణ నాశము నడిచి తిరిగి అరుణాచల. ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. కొంతమంది ఓం నమో నారాయణాయ అష్టాక్షరం అంటారు, నాకు అనిపిస్తుంది నాలుగు అక్షరాలు సరిపోతాయి. నారాయణ నారాయణ వాసుదేవాయ వాసుదేవాయ. భీష్ముడు బాణాలు వేసినప్పుడు కౌరవపక్షంలో ఉన్నాడు. ఆ బాణం వేసినప్పుడు పాండవులకు జయం కలగాలి, పాండవులకు జయం కలగాలి అని వేసేవాడు అటువంటి బాణం. కృష్ణుడు అన్నాడు ఇదేం బుద్ధిరా అని అడగడం చూసి, కౌరవుల పక్కన యుద్ధం చేస్తున్నావు నువ్వు, నువ్వేమో కౌరవుల పక్కన యుద్ధం చేస్తున్నావు, బాణం వేసేటప్పుడు పాండవులకు జయం కలగాలి, పాండవులకు జయం కలగాలి, ఆ బాణాలు చెప్పేంటని అడగట్టు కృష్ణుడు. నువ్వు కౌరవ పక్షంలో నేను ఉన్నావు, నువ్వు పాండవ పక్షంలో నువ్వు ఉన్నావు, ఎదురు బదులుగా ఉన్నామని నువ్వు అస్తమానం కనిపిస్తున్నావు, నేను పాండవ పక్షంలో ఉంటే నువ్వు నాకు ఎలా కనిపిస్తావు అని అట్లా తీసుకుడు. వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై, చార్మింగ్ రిప్లై. కృష్ణ నువ్వు ఎదురు బదులుగా ఉండాలి మనం. నేను పాండవ పక్షం ఉంటే నాకు అస్తమానం కనిపిస్తావు, నేను అపోజిషన్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు రోజు నీ ముఖం కనిపిస్తాను, నాకు అంతకంటే ఏం కావాలి. నేను ప్రతిపక్షంలో కౌరవ పక్షంలో ఉంటే నువ్వు రోజు నీ మొక్కలు కనిపిస్తాను, పాండవ పక్షంలో ఉంటే నువ్వు పక్కన యుద్ధం ఉండాలి, నేను పక్కన యుద్ధం చేయాలి. ప్రతిపక్షంలో ఎంచుకున్నానని చెప్పమంటావా, నీకు విరోధంగా ఎంచుకున్నానని చెప్పమంటావా, నీ ముఖాన ముఖంలో ఎదురుకుండా ఎంచుకున్నానని చెప్పమంటావా, నీ ముఖ దర్శనం కోసం కృష్ణ. నేను కౌరవ పక్షంలో ఎంచుకున్నానని అడుగుతున్నావా, ఈ 10 రోజులు యుద్ధం చేస్తాంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాను కాబట్టి నువ్వు నేను ఎదురు బెదిరి పడుతున్నావు, నీ ముఖం రోజు నాకు కనిపిస్తాను కృష్ణ అని చెప్పాను. ఈ భక్తిని ఎవడు వర్ణించగలడు, ఎవడు చెప్పగలరు? భక్తి గురించి మాటలు రావు, జ్ఞానం గురించి గంటలు కనబడి చెప్పగలం, కానీ భక్తి దగ్గరికి వచ్చేవి చెప్పలేదు. నేను కౌరవ పక్షంలో ఉండవు అనుకో, రోజు యుద్ధం చేసిన 10 రోజులు నువ్వు కనిపిస్తావు కృష్ణ నాకు, నీ ముఖం రోజు కనిపిస్తుంది అంటే లోపల ఎంత నిండిపోయిందో భక్తి. ఈశ్వరుడు పట్ల, వాసుదేవుడి పట్ల, వాసుదేవుడి పట్ల, సర్వేశ్వరు పట్ల, ప్రభు పట్ల, అంతర్యామి పట్ల ఆ భక్తి ఎంత నిండిగా ఉందో చూడండి. భీష్ముడి ఆ భీష్ముడి భక్తి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 వాసుదేవాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.